नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासम् ततो जयामुदीरये नश्च प्रायेश भद्रेश नित्यं भागवत सेवया भगवती उत्तमा श्लोके भक्तिर्भवति नैश्चिकी। भूमिज्ञाद्विरन्तस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टम् स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुधापदकमलम् श्रीगुरन्वैष्णवांश्च श्रीरूपं सग्रजातं सहगणारघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं हरिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणाललिता श्रीविशाखान्वितांश्च। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामीनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्तदेशतारिणे। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिसिद्धान्त सरस्वतीनिति नामिने। श्रीवार्षवानवी देवी दयिताय कृपाब्धये विश्वसम्बन्धविज्ञान दायिने प्रभवे नमः। माधुर्योज्ज्वलप्रेमाढ्य श्रीरूपानुगा भक्तिदा श्रीगौराकरुणाशक्ति विग्रहाय नमोऽस्तुते। नमस्ते गौरवाणी श्रीमूर्तये दीनतारिणे रूपानुगाविरुद्धाप सिद्धान्तद्वान्तहारिणे। नमो गौरकिशोराय साक्षाद्वैराग्यमूर्तये विप्रलम्बारसाम्बोधे पादाम्बुजाय ते नमः। नमो भक्तिविनोदाय सच्चिदानन्दनामिने गौरशक्तिस्वरूपाय रूपानुगावराय ते। गौराविर्भावभूमेस्त्वम् निर्देशासज्जनप्रियः वैष्णवसार्वभौमाश्री जगन्नाथाय ते नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषये नमः। पञ्चतत्त्वात्मकं कृष्णं भक्तरूपस्वरूपकं भक्तावतारं भक्ताख्यं नमामि भक्तशक्तिकम्। हे कृष्ण करुणासिन्धौ दीनबन्धौ जगत्पते गोपेश गोपिकाकान्त राधाकान्त नमोऽस्तुते। जयतां सुरतोर्भङ्गोर्मामन्दमतेर्गति मत्सर्वस्वापदाम्बोजौ राधामदनमोहनो दिव्यवृन्दारण्यकल्पद्रुमादः श्रीमद्रत्नागारसिंहासनस्थौ श्रीमद्राधाशीलगोविन्ददेवौ प्रश्रालभिः सेव्यमानः स्मरामि। श्रीमान् रासरसारम्भी वंशीवटतटस्थितः दर्शं वेणोस्वनेर्गोपीर्गोपिनाथः श्रियस्तु नः। सप्तकाञ्चनगौराङ्गी राधे वृन्दावनेश्वरी ऋषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्रीअद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण। మనం ఈ 9 రోజులు ఇవాళ నుంచి 14వ తారీఖు దాకా రోజు సాయంత్రం 7 నుంచి 8:30 వరకు రామాయణం చెప్పుకుందాం. అంటే కిందటిసారి ఎంతమంది భక్తులు వచ్చారు, చైతన్య మహాప్రభు గురించి చెప్పుకున్నాం. చైతన్య మహాప్రభు ఇచ్చిన శిక్ష, రూప గోస్వామి, సనాతన గోస్వామి, సనాతన శిక్ష, రూపశిక్ష, ఐదుగురికి ఆయన ఎట్లా వేదిక వాంగ్మయ జ్ఞానాన్ని ఎట్లా ఇచ్చారో దాని గురించి మనం చెప్పుకుందాం. రూపశిక్ష, సనాతన శిక్ష, సారముడ సరిచర్య సంవాదం, ప్రకాశానుసరి జరిగిన సంవాదం, తర్వాత రామానందరాయతో జరిగిన సంవాదాన్ని మనం వారం రోజులు చెప్పుకుందాం కిందటిసారి. ఇప్పుడు రామాయణ గురించి చెప్పుకుంటున్నాం. దానికి కారణం ఏమిటంటే ఇప్పుడే మనం రామనవమిని జరుపుకున్నాం. ఇప్పుడు ఏప్రిల్లో వస్తున్నాను అని భక్తి శాస్త్రి కోసం నన్ను ఇక్కడ పంపిస్తే పొద్దున కూడా ఏదో భక్తి రసామృతుంది చెప్పుకుందాం బ్రహ్మచారులకి, భక్తి శాస్త్రి చేసే వాళ్ళకి. సాయంత్రం పూట ఒక కాలక్షేపంలాగా రామాయణాన్ని చెప్పుకుందామని ఒక కోరిక. ఏదో రామనవమి ఇప్పుడే జరిగింది, దానికోసం రామాయణం చెప్పుకుందాము అని బయట మాట మాత్రమే. అంతరంగ హృదయంలో నాలో జరిగిన ఒక నాలో ఉండే కోరిక, ఇది రామాయణం చెప్పాలి అనే ఆ కోరిక ఎందుకు కలిగింది అంటే, అది ఇస్కాన్ తిరుపతిలోనే చెయ్యాలి అనే ఆ కోరిక ఎందుకు కలిగింది అంటే, ఇస్కాన్ తిరుపతి అలిపిరి అని ఆ చోటులోనే ఉంది, మీకు తెలుసు అడ్రస్ అలిపిరి. సుమారు ఒక 950 సంవత్సరాల క్రితం ఇదే చోటు ఒక దాదాపు ఒక సంవత్సరం పాటు శ్రీపాద రామానుజాచార్యులు ఇక్కడ కూర్చొని, ఇదే చోటులో కూర్చొని శైలపురుణులు రామాయణం చెబుతూ ఉంటే ఆ రామాయణ రహస్యాల్ని తెలుసుకున్నారు. అంటే రామాయణం ఎన్నో చోట్లు చెప్పుకోవచ్చు, అయోధ్యలో కూడా చెప్పుకోవచ్చు, నైమిషారణ్యంలో చెప్పుకోవచ్చు, ఎన్నెన్నో చోట్లు చెప్పుకోవచ్చు, కిష్కిందాలు చెప్పుకోవచ్చు, హంపీలో కిష్కింద, అది చిత్రకూటంలో కూడా చెప్పుకోవచ్చు, రామేశ్వరంలో చెప్పుకోవచ్చు చెప్పుకున్నా, ఇక్కడ తిరుపతిలో ఆ రామాయణం యొక్క రహస్యాలు బయటపడ్డాయి. రామాయణం అంటే ఆ కథ ఉన్నది, ఆ కథ అందరికీ తెలుసు. రామకథ తెలిసి తెలియని వాడు ఎవరండి, అందరికీ తెలుసు. రాముడి యొక్క చరిత్రని, రామకథని, రామాయణాన్ని మీద ఎన్నెన్నో ప్రవచనాలు ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి. అయినా దానిలో ఉండే రత్నాలు, దానిలో ఉండే రహస్యాలు ఇక్కడ తిరుపతిలో, అది మన ఇస్కాన్ టెంపుల్ ఉన్న చోట్లో అలిపిరిలో ఇక్కడ బయటపడ్డాయి. అందుకని ఇక్కడ కూర్చొని రామాయణం గురించి చెప్పుకోవటం ఇది చాలా చాలా మా భాగ్యమే. ఈ భాగ్యం ఏదో పూర్వజన్మ చేసిన పుణ్యం వలన కలిగింది కాదు, ఇది ఆచార్యుల యొక్క కృప, వాళ్ళ యొక్క అనుగ్రహం వలన ఈ రామాయణాన్ని మనం చెప్పుకుంటున్నాం. మనం చెప్పుకుంటున్నాం కానీ నేను చెబుతాను మీరు వింటారు అని కాదు మనం చెప్పుకుంటున్నాం. అంటే ఏమిటి, ఆ భగవంతుడే ఒకసారి ఏమైందంటే, శైలపూర్ణులు కొండ మీద ఉండేవాళ్ళు, శైలపూర్ణ అంటే తిరుమల నంబి ఆయన పేరు, శైలపూర్ణ తిరుమల నంబి ఒకే పేరు. ఆ వాళ్ళ ఇల్లు తిరుమాలిగై, మీరు ఆ దేవస్థానంలో తిరుపతి బాలాజీ వెంకటేశ్వర దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు మీరు ఆ క్యూలో నుంచి కొంచెం లెఫ్ట్ దగ్గర తీసుకుంటారే, ఆడ రైట్ అటువైపు ఆ ఒక గుడి లాంటిది ఉంది, అదే ఇల్లు. ఎవరిది, శైలపురుణుల ఇల్లుది, తిరుమల నంబి ఇల్లుది. తిరుమాలిగై అంటే తమిళ భాషలో ఆయన ఉండే ఇల్లు, ఇల్లును తిరుమాలిగై అంటారు. అక్కడి నుంచి రోజు పొద్దున కూడా వెంకటేశ్వర స్వామిని యొక్క అర్చన చేసి కిందకి దిగి వచ్చేవాడు. ఎంత ఫాస్ట్గా దిగి వచ్చాడు తెలియదు కానీ దిగొచ్చి ఇక్కడ రామానుజాచార్యులకి ఆయన ఈ రామాయణ బోధన చేస్తూ చేస్తూ ఒక సమయం తర్వాత మధ్యాహ్నం పూట ఆరతి పూజ చేసుకోవటానికి ఆ కొండెక్కి వెళ్ళిపోయాడు. ప్రతిరోజు ఇదే పొద్దున పూట మంగళారతి అన్నీ చేసిన తర్వాత కిందకి రావటం, రామాయణ ఉపదేశం, రామాయణ రహస్యాల్ని చెప్పుకుంటూ ఉంటాం, రామానుజాచార్యకి బోధించటం, మళ్ళీ వెళ్ళిపోవటం. ఒకరోజు ఏమైందంటే ఆ రాముడు యొక్క లీలలు ఆ రహస్యాల్ని చెబుతూ 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 నిమగ్నుడైపోయి ఆ సమయం వేళ తెలియలేకపోయింది. మధ్యాహ్నం ఏమైంది, గోవిందరాజుల యొక్క ఆ గుడిలో ఆ గంట కనిపించింది. ఆ వినిపించగానే అరే ఇదే సమయంలో నీ కొండపైకి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని ఆరాధించాలి కదా అని ఆలోచిస్తూ ఆలోచిస్తున్నప్పుడు చాలా బాధపడిపోతున్నాడు. వాళ్ళు వెళ్ళైపోయింది, ఎంత తొందరగా వెళ్ళాలి, ఎంత ఫాస్ట్గా వెళ్ళినా కూడా కనీసం గంట సేపన్నా పడుతుంది కదా, అరే వాళ్ళు లేట్ అయిపోయిందంటే అక్కడే వెంకటేశ్వర అంట నువ్వు బాధపడక్కర్లాను, నువ్వు లేటు కాలా, నేను ఇక్కడే ఉన్నా అన్నాడు. అతను శైలపుడిని ఏమిటయ్యా నువ్వు మీ స్వామి వారు ఇక్కడికి వచ్చారంటే, వెంకటస్వామి ఇక్కడికి వచ్చారంటే నీకు తెలియదు, నువ్వు నాకు పూజ చేసి నువ్వు కిందకు వచ్చినప్పుడు నీ వెంట నేను వచ్చేవాడిని, నువ్వు రామాయణం చెప్పి మీరు పైకి ఎక్కబోయే మునుపు ఆ రామాయణ కథ అవ్వంగానే నేను మీకంటే ముందు వచ్చి ఇక్కడ వెళ్ళి ఉంచుతుండేవాడిని, పైకి కొండ మీదకి వెళ్ళి ఉంచుతున్నేవాడిని, మీరు నన్ను పూజ చేశారు, ఇది నా రోజు స్టోరీయే. ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నాను, మీరు ఇక్కడ ఉన్నారు, ఆ ఏ పూజ ఏం చేసుకున్నారు చేసేసుకోండి, ఇక్కడే ఆ పూజ ముఖ్యం కాదు నాకు, మీరు చెప్పిన ఆ రామాయణ రహస్యాలు వినాలని అంత ఆతృత నాకు కలిగింది. అంటే మన కొండ మీద వాడు కొండ మీద అంటాం కదా, ఏడుకొండల వాడా, అటువంటి భగవంతుడు వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుడు ఏం చేశాడంటే ఆ రామాయణానికి వినడానికి కొండ దిగొచ్చాడు. ఎంతో రోజు వేల కొద్ది మంది భగవంతుడిని దర్శనం చేసుకోవడానికి కొండ మీదకి వెళ్తున్నారు కదా, ఆ రామాయణంలో ఉండే ఆ శక్తి ఏంటంటే ఆ భగవంతుడిని కొండ మీద నుంచి దిగొచ్చే ఆ శక్తి ఈ రామాయణంలో ఉందంట. అది ఆ రామాయణంలో ఉండే ఆ శక్తి. భగవంతుడు నారదు అంటాడు, ఏమంటాడు భగవంతుడు నారదు అంటాడు, నారదా నాహం తిష్టామి వైకుంఠే, నేను వైకుంఠంలో లేను, యోగినా ప్రవృతేశ్వ, యోగుల యొక్క హృదయంలో కూడా లేను, నేను ఎక్కడున్నాను, మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద అన్నారు. ఎక్కడోతే నా భక్తులు నా యొక్క గుణగాత గుణాల్ని గానిస్తారు, ఎక్కడోతే నా యొక్క గుణములని చర్చ చేస్తారు, ఆ చోటు నేను అక్కడ ఉంటాను, తిష్టామి అన్నారు. అంటే ఆ భగవంతుడిని కొండపై నుంచి కిందకి దింపే శక్తి ఈ రామాయణంలో ఉన్నది. ఈ ఆచార్య యొక్క అనుగ్రహం, ఆ అనుగ్రహం వల్లే మనకి ఇది పెద్ద సౌభాగ్యం కలిగింది. ఏ చోటైతే 950 సంవత్సరాల క్రితం రామానుజాచార్యులకి ఇక్కడ రామాయణ రహస్యాన్ని తెలిసిందో మహా శైలపురం నుంచి, అదే చోటు మనం రామాయణం చెప్పుకుంటున్నాం. అది ఆచార్య యొక్క ఒక విశేషమైన అనుగ్రహం మాత్రమే. మనం ఏదో అనుకుంటాం, మనం చెబుతాం ఎవరో వింటారనుకుంటాం, అది కాదు. ఆ భగవంతుడే ఎట్లాగోతే శైలపురుణ్ణి నుంచి వినడానికి ఎందుకు వచ్చాడు, ఆ భగవంతుడును ఆ శ్రీనివాసుడితో ప్రార్థిస్తాను, నువ్వు ఆ కొండ నుంచి ఇక్కడ దిగి వచ్చి నేను చెప్పిన మాటలు వినొద్దు, నా చేత చెప్పించు అనే ఆ ప్రార్థనతో ఈ రామాయణాన్ని మనం చెప్పుకుందాం. ఈ 9 రోజులు, ఆ 9 రోజుల సంఖ్య ఎట్లా వచ్చిందో తెలియదు, కానీ రామాయణం అంటే 9 రోజులు, భాగవతం అంటే 7 రోజులు, అదొక సిస్టమ్. అది 9 రోజులు చెప్పుకోవటం, రామనవమి అంటే ప్రతిపద నుంచి నవమి దాకా చెప్పుకోవటం, రామ కళ్యాణం లేకపోతే రామ పట్టాభిషేకం చేయటం, ఇది రామాయణం యొక్క ఒక రీతి. ఎన్నెన్నో పద్ధతులు ఉన్నాయి రామాయణం చెప్పుకోవటానికి, కానీ మనకు ఆ పద్ధతులు అంత చేత కాదు, ఆడడం కూడా చేత కాదు. రామాయణం చిన్నప్పటి నుంచి ఇప్పుడు చదువుకోలేదు, ఇస్కాన్ జాయిన్ అయిన తర్వాత కూడా రామాయణం అంత జాగ్రత్తగా చదవలేదు. చదవకపోయినా ఏమిటో ఇక్కడ తిరుపతి రావటం మొదలుపెట్టంగానే ఈ రామాయణాన్ని కొంచెం చదవటం మొదలుపెట్టాం. ఏదో తెలిసిన 2 మాటలు చెప్పుకుందామని ఇప్పుడు ఈరోజు ప్రారంభించి మనం 14వ తారీఖు దాకా రోజు 7:00 నుంచి 8:00 షార్ప్గా మొదలు పెడతాం, 8:30 చెప్పుకుందాం. ఎందుకంటే కిందటిసారి భక్తులు వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో ఇంత చాలా దూరం నుంచి వచ్చారంట, వాళ్ళకి లేట్ అవుతే బాగుండదని కొంతమంది నాకు చెప్పారు, మీరు 8:30కి మీరు క్లోజ్ చేయండి అన్నారు, 7:00 షార్ప్గా బిగిన్ చేయండి అన్నారు. నేను నో ప్రాబ్లం అన్నా. ఇప్పుడు 7:00 ప్రతిరోజు చెప్పుకుందాం, 7:00 మొదలుపెట్టి 8:30 దాకా ఎంత మడుకుపోతే మనకు తెలిసినంత మడుకు చెప్పుకుందాం అంతే. దీనిలో మీకు రెండు కాగితాలు ఇచ్చారు. రెండు, ఒకటి రోజు మనం రామాయణం చెప్పుకో ముందు మంగళ శ్లోకాల్లాగా చెప్పాలి. ఏంటంటే ఒక రకంగా ఈ ప్రణామ మంత్రాలని మనం చెప్పుకుందాం. మనం స్టాండర్డ్ ఇస్కాన్ మంగళాచరణ, గౌడీ వైష్ణవ మంగళాచరణ చేసిన తర్వాత రామాయణకి తగ్గ మంగళాచరణాలు కూడా మనం చేసుకుందాం. ఎందుకంటే రామాయణం చెప్పుకోవాలంటే రాముడి అనుగ్రహం కాదా, వాల్మీకి అనుగ్రహం కావాలి, దానికంటే హనుమంతుడి యొక్క అనుగ్రహం కావాలి కదా. ఈ హనుమంతుడి యొక్క ప్రణామ మంత్రాలు, విజయ మంత్రాలు, జయ మంత్రాలు ఇవన్నీ సంగ్రహించుతూ ఇక్కడ కొన్ని శ్లోకాలు మీకు రాసి ఇచ్చారు ఈ ఒక ఆయతంలో. ఇది రోజు మీరు తెచ్చుకోవచ్చు, మీ పాకెట్లో పెట్టుకొని రోజు తెచ్చుకొని రోజు మనం దీని శ్లోకాలని మనం చెప్పుకుందాం. ఈ శ్లోకాలని మనం ఉచ్చారణ చేసిన తర్వాత ఇంకొక కాగితం ఇచ్చారు మీకు. దానిలో కొన్ని రామాయణం నుంచి డైరెక్ట్గా నోట్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకోవాలి అంటే రామాయణం నుంచి డైరెక్ట్ నోట్స్, ఈ శ్లోకాలు ఇవన్నీ డైరెక్ట్గా శ్లోకాలే ఇచ్చాం. ఏదో ఫాంట్ కొంచెం తగ్గించారనుకోండి, ఎందుకంటే పేపర్ జాగ్రత్త తీయడానికి. అయినా చక్కగా కనిపిస్తుంది మీకు. ఈ తెలుగులో మీకు ఈ శ్లోకాలని వాల్మీకి రాసిన ఈ సంస్కృత శ్లోకాలు, తెలుగు లిపిలో కొన్ని శ్లోకాలు సెలెక్టెడ్ శ్లోకాస్, ఏ శ్లోకాలు అయితే నేను ఉచ్చరించి దానికి ఒక అర్థాలు చూతాము ఆ శ్లోకాలు మీ చేతిలో ఉన్నాయి. అంటే ఈ రామాయణంలో ఉండే శ్లోకాలు అద్భుతమైన శ్లోకాలు. ఇది వేదమే, ఆ వేదమే రామాయణగా కింద దిగి వచ్చింది కాబట్టి ఆ వేదాన్ని ఉచ్చరించడానికి మనకు యోగ్యత లేదు, అది ట్రైనింగ్ లేదు. కాకపోయినా ఈ రామాయణమే వేదం కాబట్టి ఈ శ్లోకాలు వేదాలకి అభిన్నమైనది, ఎన్నెన్నో అద్భుతమైన రత్నాలు దీనిలో ఉన్నాయి. ఈ రామ కథని ఒక కథగా కాకుండా ఆ కథలో కొన్ని సన్నివేశాలు చెప్పుకుంటూ ఆ శ్లోకాల్లో ఉండే కొన్ని రహస్యాల్ని, కొన్ని రత్నాల్ని మనం తెలుసుకుందాం. ఏదో ఒక కథగా కాకుండా దానిలో ఉండే ఒక ఫిలాసఫీ కూడా మనం అర్థం చేసుకుందాం. ఎందుకంటే కథ ఎవరికి తెలీదు, అందరికి తెలుసు. ఆ కథ వెనక ఉండే ముఖ్యమైన ఒక బోధ, ఒక శిక్ష, ఒక సిద్ధాంతాన్ని, ఒక్కొక్క ప్రమేయాన్ని మనం చెప్పుకుందాం. అందుకని ఎందరో మీరందరూ ఆ రామకథ వినుంటారు, ఎంతోమంది చెప్పిన రామకథలు వినుంటారు. అయినా ఇది కొంచెం వేరుగా ఉంటుంది. ఎందుకంటే మొట్టమొదటి వేరుగా ఉండేది అంటే మీ చేతిలో శ్లోకాలు ఉన్నాయి. ఆ వక్త చెప్పి అతని శ్లోకాలు రెండు మూడు చెబుతారు, కానీ ఆ వినేవాళ్ల నోటి ముందు ఒక కొన్ని శ్లోకాలు ఇవ్వటం, ఆ శ్లోకాలను చదివించటం అది ఎవరు చేసుండరు. బహుశా మీరు చేసుండరు. ఒక అతను నాడు, ఒకసారి నేను ఎక్కడో రాజస్థాన్లో ఈ మధ్య నేను ఈ రామాయణ కథ చెప్పినప్పుడు ఆయన అన్నాడు, నేను ఈ రామకథని కనీసం 50 సంవత్సరాల నుంచి వింటున్నాను, సంవత్సరానికి 2-3 సార్లు వింటానన్నాడు. విన్నా అతను అన్నాడు, 50 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా రామాయణంలో ఉండే ఒక శ్లోకాన్ని నేను పాడానన్నాడు. అది చూడండి, 50 సంవత్సరాల నుంచి రామాయణం వింటున్నాడు, ఆ రామాయణంలో ఉండే ఒక శ్లోకం కూడా ఒకసారి కూడా చదవలేదంట. ఆయన్నాడు, నా జీవితం ఇప్పుడు ధన్యమైంది, 50 సంవత్సరాలు ఈ రామకథ విన్నదానికి ఏమైనా ఫలం కనుక ఉంటే ఇవాళ దొరికిందన్నాడు. ఏమిటంటే రామాయణంలో ఉండే ఒక శ్లోకం చదివి భాగ్యం కలిగిందన్నాడు. అతను అన్నాడు, నేను ఈ రామకథకి వచ్చేవాడిని కాదు, నేను రామభక్తుడిని, మీరు ఇస్కాన్ వాళ్ళు కృష్ణ భక్తులు, అందుకని మీ ఇస్కాన్ వాళ్ళకి నేను డొనేషన్ ఇచ్చేవాడినే కానీ ఇస్కాన్ టెంపుల్కి ఎప్పుడు వెళ్ళా, ఎంతోమంది చెప్పారు రమ్మని చెప్పారు, మీ వాళ్ళు కూడా వచ్చి మన రమ్మని చెప్పారు, నాకు అది ఏదో, మీరు కృష్ణ భక్తులు నేను రామభక్తుడిని, వీళ్ళిద్దరూ ఒకటి అని తెలిసినా ఆ రాముడంటే ఎంత ఇష్టం అంటే ఈ కృష్ణ కథకు కూడా వెళ్ళేవాడిని కాదు, ఈ భాగవత కథకు వెళ్ళేవాడిని కాదు. అయితే ఈరోజు నా ఒక అహంకారాన్ని, నా ఏదో పట్టుదలని ఇస్కాన్లో రామకథ జరుగుతుంది అని అనుకొని ఏదో వచ్చాను, మిమ్మల్ని ఏం చెబుతారో అని చూడటానికి వచ్చాను ఇక్కడ. మీరు కృష్ణ భక్తులు, రాముడి గురించి మీకేం తెలుసు, నాకు తెలిసింత మీకు తెలుసా, అతను నా గురువు గారు రామభక్తుడు, అతనికి తెలిసింత మీకు తెలుసా, ఏదో చూద్దాము అని వచ్చాను ఇక్కడికి. వచ్చిన తర్వాత నాకు తెలిసిందండి, ఎంతో మంది నుంచి నేను రామకథ విన్నాను. మా గురువుగారు కూడా నాకు ఆ రామ మంత్రాన్ని ఇచ్చారు. ఎన్నెన్నో సార్లు రామకథను వినిపించారు. కానీ ఈరోజు వాల్మీకి రామాయణం నుంచి ఒక శ్లోకాన్ని చదివాను, ఈ మహాభాగ్యం కలిగింది అన్నాడు. చూడండి ఇటువంటి పరిస్థితి. ఈ దేశంలో ఎంతోమంది రామభక్తులు ఉన్నారు, లేరని కాదు. రాముడంటే ప్రాణాన్ని త్యాగం చేసేలా అటువంటి సిద్ధపడిన ఉన్నారు కూడా. ఉన్నా కూడా అసలైన ఈ రామాయణంలో ఉండే ఆ శ్లోకాలు వెనక ఉండే రహస్యాలు చాలా తక్కువ మందికి తెలుసు, ఎవరో కొంతమందికి మాత్రమే తెలుసు. ఈ రామాయణం కథ చెప్పేవాళ్ళు కూడా చాలా చులకనగా ఏదో ఒక రామకథను చెప్పేద్దామన్నా, ఇంకొకళ్ళు ఏదో లోకరంజన కోసం కొన్ని మాటలు పలికేద్దాం, కొన్ని చెప్పేద్దాం, తర్వాత ఏదో డ్యాన్స్ డ్రామా ఏదో పూజ కళ్యాణోత్సవం ఏదో పట్టాభిషేక ఉత్సవం అయిపోయింది మనం వెళ్ళిపోదాం, మళ్ళీ వచ్చే సంవత్సరం వద్దాం అని దక్షిణ తీసుకోవడానికి వచ్చేద్దాం అనుకుంటారు. అంతేగాని ఇప్పుడు ఈ రామ చరిత్ర రామాయణంలో ఉండే ఆ రహస్యాల్ని చెప్పట్లా. రామానుజాచార్యులు తెలియంది ఏమిటండి? అన్నీ తెలుసు. సాక్షాత్ లక్ష్మణుడి యొక్క అవతారాన్ని అనుకుంటారు, ఎవరో కాదు అనంతుడు, అనంతశేషుడి యొక్క భగవంతుని యొక్క గుణగాథ చేసే శక్తి ఆయనలో ఆవేశమైనది. అంటే లక్ష్మణుడి యొక్క శక్తి ఆవేశ అవతారం రామానుజాచార్యులు. రామానుజాచార్య ఇళయ పెరుమాళ్ళు అన్నారు, అంటే లక్ష్మణుడే, సాక్షాత్ లక్ష్మణుడే. ఒక ఇందుకని చెప్పాలి అంటే లక్ష్మణు యొక్క సావేశ అవతారం అంటే లక్ష్మణుడు తెలిసి తెలియంది ఏంటండి రాముడు గురించి? అన్నీ తెలుసు, అయినా రహస్యాలు తెలియాలండి ఆచార్యముఖేనా అన్నారు. భగవంతుడిని తెలుసుకోవటం ఒకటి, భగవంతుడు ఎవరో తెలుసుకోవటం ఇంకొకటి, తర్వాత ఆ భగవంతుడి గురించి రహస్యాలు తెలుసుకోవటం ఇంకొకటి. మనం ఇప్పుడు ఆ రహస్యాలను తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాం. దాని ముందు మనకి ఈ వాల్మీకి రాముడు, ముఖ్యంగా హనుమంతుడి యొక్క మనకి అతని ఆశీర్వాదం కావాలి. ఆశీర్వాదం కోసం ఈ శ్లోకాలు మనం పాడుకుందాం. నాతో పాటు ఈ శ్లోకాలను చదవటానికి ప్రయత్నించండి. ప్రాయ కొన్ని శ్లోకాలు మీకు వచ్చే ఉంటుంది, కంఠస్థమే ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఆంధ్రులంటే ఆంధ్రులు ముఖ్యంగా ఈ భాగంలో ఉండే ఆంధ్రప్రదేశ్ అంటే ఈ తిరుపతి, ఈ కడప జిల్లా, తమిళనాడు ఇటువైపు ఉండే జనాలకి రాముడు అంటే చాలా ఇష్టం. అదే కొంచెం ఉత్తర భాగం వెళ్ళారనుకోండి, అంటే ఈ తెనాలి, గుంటూరు అటువైపు వెళ్ళారంటే కృష్ణుడు అంటే చాలా ఇష్టం వాళ్ళకి. కొంచెం తేడా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ సూర్యవంశీయులు పాలించారు ఈ ప్రాంతాన్ని. రాముడు సూర్యవంశంలో వచ్చాడు కాబట్టి సూర్యవంశంలో ఎవరైతే పాలించారో అక్కడ రాముడు భక్తులు ఎక్కువ, ఎక్కడవతే చంద్రవంశంలో ఉండే రాజులు పరిపాలించారో అక్కడ కృష్ణ భక్తులు ఎక్కువ. అంటే ఈ ప్రాంతంలో రామభక్తులు ఎక్కువ. తిరుపతి అంటే రాముడు తిరుపతికి వచ్చాడు. తిరుపతి వచ్చి కొన్ని రోజులు ఈ రామచంద్రుడు స్వయంగా ఇక్కడ ఉన్నాడు. అదే కాకుండా ఆ రామచంద్రుడి యొక్క ప్రియుడైన భక్తుడు, ఆ భక్తుడే హనుమంతుడు. హనుమంతుడి యొక్క జన్మస్థానం, రెండో జన్మ, మొదటిసారి హనుమంతుడు జన్మించిన స్థానం గోకర్ణ, అది కర్ణాటకలో ఉంది. అక్కడి నుంచి ఆ వాయుదేవుడు ఇక్కడికి వచ్చి అంజనకి ఆ శివుడి యొక్క శక్తిని ప్రసాదించిన చోటు ఇది హనుమంతుడి యొక్క జన్మస్థానం. ఈ రామాయణ యొక్క రహస్యాలు తెలియపరిచిన స్థానం ఇది ఎలిపిరి. ఆ కొండ మీదకి వెళ్తే అంజనాద్రి, అక్కడ హనుమంతుని యొక్క జన్మస్థానం. ఆ హనుమంతుని యొక్క జన్మస్థానమే కాకుండా ఈ తిరుపతి కొండలు ఎట్లా ఈ ప్రపంచానికి వచ్చినాయంటే దానికి వెనకాల కూడా ఒక వాయుదేవుడే, హనుమంతుడే కారణం. తిరుపతి మహాత్యంలో ఈ మాట చెప్పబడింది, ఆ మేరు పర్వతాన్ని ఆ గాలి, వాయుదేవుడు, అనంతశేషుడు వాళ్ళిద్దరి మీద పోటీ పడినప్పుడు కొన్ని ముక్కలు ఇక్కడ తిరిగి కింద పడిపోయినాయంట. అది కొంతమంది కూడా చూతారు ఈ మాటల్లో. అంటే హనుమంతుడికి సంబంధించిన స్థానం, రామాయణ రహస్యాలు ప్రకటించిన స్థానం, ఇది ముఖ్యంగా తిరుపతిలో మనం చెప్పుకుంటున్నాం. ఈ శ్లోకాలు నాతో పాటు ఉచ్చారణ చేయడం మొదలుపెట్టండి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే యస్య ద్విరదవక్త్రాద్యః పారిషద్యాత్ పరసతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్షేణం తమాశ్రయే పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాకం వందే వాల్మీకి కోకిలం వాల్మీకేర్మునిసింహస్య కవితావనచారిణ శృణ్వన్ రామకథానాథం కోనయాతి పునః గతిం యః పిబం సతతం రామచరితామృతసాగరం అతృప్తస్థం మునిం వందే ప్రాచేత సమకల్మషం గోష్పదీకృతమరసింహశకీకృత రాక్షసం రామాయణం మహామాలా రత్నం వందే నీలాత్మజం అంజనానందనం వీరం జానకీశోకనాశనం కశ్వీశం అక్షహంతారం వందే లంకాభయంకరం ఉల్లంఘ సింధోసలిలం సలీలం యః శోకవహ్నిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహి లంకాన్ నమామితం ప్రాంజలిరాంజనేయం ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజోత తరుమూలవాసినం భావయామి పవమాననందనం యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మనోజవం మారుతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం మాతాత్మజం వానరయూతముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే యః కర్ణాంజలైర్సంపుటైరహరః సమ్యక్ పిబత్యాదరాత్ వాల్మీకేర్వదనారవిందకలితం రామాయణాఖ్యం మధు జన్మవ్యాధిజనా విపత్తిమరణాదత్యంత సోపద్రవం సంసారసువిహాయ గచ్చతి పుమాన్ విష్ణోత్పదం శాశ్వతం తదుపగత సమాససంధియోగం సమధురోపమార్తవాక్యబద్ధం రఘువరచరితం ముని ప్రణీతం దశశిరశ్చవదం నిశామయద్వం వాల్మీకిగిరిసంభూత రామసాగరగామిని పునాద భువన పుణ్యాం రామాయణ మహానది శోకసారజనాకీర్ణం సర్గకల్లోల సంకులం ఖండగ్రహమామీనం వందే రామాయణార్ణవం వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన వైదేహీ సహితం సముద్రమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యే పరం వ్యాఖ్యాంతం భరతాది విప్రవృతం రామం భజే శ్యామలం వామే భూమిసుత పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుత శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వతలయోర్వ్యానేషు కోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీల సరోజకోమలరుచిం రామం భజే శ్యామలం నమోస్తు రామాయ సులక్ష్మణాయ దేవ్యై చ తస్మై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర నిలేభ్యో నమోస్తు చంద్రార్కమృద్గణేభ్యః అస్త్రవిజేతాం రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణ విపాలితః దాసోహం కౌశలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః రావణం సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభితో ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్థయిత్వా పురీం లంకాం అవివాదేచ్చ మైథిలీం సమృద్ధర్తో గమయిష్యామి మిషతాం సర్వరక్షసాం ధర్మాత్మా సత్యతందస్య రామో దాశతీర్యది పౌరుషే చ ప్రతినన్వస్తం దేనేదం జై రావణీం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకావిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం తవ స్వాధ్యాయనిరతం తవ శ్రీవాగ్విదాంబరం నారదం పరిపరప్రచ్చ వాల్మీకిర్మునిభంగం రామాయణ నమః. కొన్ని శ్లోకాలు ఇటు మారుంటాయి, ఎందుకంటే నా దగ్గర ఉన్న నోట్స్ వేరు, ఆయన తెలుగులో ట్రాన్స్లేటింగ్ చేసింది వేరు, అందుకని ప్రాయం ఉన్నాయి 80% అని దానిలో. దీనిలో మొట్టమొదటిసారిగా రామాయణం రచయిత ఎవరు? వాల్మీకి. ఎట్లాగోతే భగవంతుని కథ భగవద్ విషయంలో మనం ప్రవేశించాలి అంటే ఆ భక్తుని గురించి చెప్పుకోవాలి. మనం భక్తుల గురించి ఎంత చెప్పుకుంటామో భగవంతుడి గురించి అంత చెప్పుకోగలం. ఎట్లాగంటే ఒక మీరు నడిపిస్తున్నారు ఏదో కారు స్కూటరు నడిపిస్తున్నారు, ఆ చేస్తున్నప్పుడు ఈ యాక్సిలరేటర్ని కొంచెం అంటే ఆ స్కూటర్ అంత స్పీడ్గా పరిగెత్తుంది, ఏదో కొంచెం అట్లా మనం భగవంతుని గురించి చెప్పుకోవాలి. ఎంత చెప్పుకోవాలంటే, మీరు ఎంతమంది చెప్పుకోవాలనుకున్నారనుకోండి, దానికోసం భక్తుల గురించి కొంచెం చెప్పుకోండి. భగవత్ విషయంలో, భగవద్గతలో ప్రవేశించాలి అంటే భక్తుల యొక్క జీవితాన్ని, వాళ్ళ యొక్క శిక్ష, వాళ్ళిచ్చిన చెప్పిన మాటల్ని, వాళ్ళు ఇచ్చిన వాళ్ళు గడిపిన జీవితాన్ని గురించి మనం చెప్పుకోవాలి. భక్త కథ ద్వారా భగవత్కథలో ప్రవేశించగలం. భాగవత కథ ద్వారా భక్త భగవంతుని యొక్క కథలో ప్రవేశించగలం. ఎట్లాగోతే ఒక రూములో మనం ప్రవేశించాలి అంటే ఆ తలుపు ద్వారానే లోపలికి వెళ్ళగలం. ఆ ఒక రూమ్, ఒక గది భగవంతుని యొక్క భగవత్ కథ అవుతే ఆ తలుపు, దానికి లోపలికి వెళ్ళి ఆ తలుపు ఉన్నది, అది భక్త కథ. భక్త కథ లేనిదే భగవంతుని కథ చెప్పుకోలేము. చెప్పుకున్న అపరాధం జరుగుతుంది. అపరాధమే కాకుండా మనకి అర్థం కాదు, భగవంతుని యొక్క కృప కలగదు. అందుకని మొట్టమొదటిగా మనం వాల్మీకి యొక్క చరిత్ర, వాల్మీకి గురించి చెప్పుకుందాం. పెద్ద కథ కాదు, చాలా చిన్నదే. అది చెప్పుకున్న తర్వాత ఈ శ్లోకాల్లో మొట్టమొదటి కొన్ని శ్లోకాల గురించి చెప్పుకుందాం. వాల్మీకి ఎవరు? మనకి ఇదంతా తెలిసిన కథే. కొంతమంది అంటారు వాల్మీకి ఎవరో కాడు, ఒక వేటగాడు అనుకుంటాం. కాదు, వాల్మీకి ప్రాచేతసుడు అనే ఒక ఋషి, గొప్ప ఋషి. భార్గవ గోత్రంలో జన్మించిన ఒక గొప్ప ఋషి. ఆ ఋషి యొక్క పదో కుమారుడు. ఇక్కడ వాల్మీకి ఆయన గురించి స్వయంగా రామాయణంలో ఎక్కడ చెప్పల. వాల్మీకి ఈ 7వ కాండ అంటే ఉత్తరకాండ చివరిలో భగవంతుడికి, రామచంద్రుడికి ముందు ఈ ఇద్దరిని, లవకుశుల్ని కూర్చోబెట్టి అన్నాడంట, వీళ్ళిద్దరు కుమారులు ఎవరో కాదు, నీ కుమారులే అన్నాడు. అన్నాడు రామచంద్రుడు. అనగానే, నా మాటను నమ్ము, నేను ఎవరో కాదు, నేను ప్రాచేతసుడి యొక్క దశమ కుమారుణ్ణి, పుత్రుణ్ణి, ఒక బ్రాహ్మణుడిని. నా నుండి ఒక అబద్ధం అంటూ రాదు, అది నమ్మండి. ఒక ఋషుల్ని నమ్మటం ఈ క్షత్రియుల యొక్క కర్తవ్యం. నేను చెప్పిన మాట మీరు నమ్మండి. నా ముందే ఈ ఇద్దరు కుమారులు పుట్టారు, వాళ్ళకి నేను స్వయంగా అన్ని సంస్కారాలు చేశాను, ఉపనయనం చేశాను, వాళ్ళకి వేదాలు పాఠాలు నేర్పించాను, నేనే నేర్పించాను. ఈ రహస్యం ఎవరికీ తెలియదు. ఈ సీతమ్మకి నాకు తెలిసింది రహస్యం, తప్పితే ఇంకెవ్వరికీ తెలియదు, ఈ పిల్లలకు కూడా తెలియదు. వీళ్ళెవరో కాదు, మీ కుమారులే. ఆ టైంలో అతను యొక్క పరిచయం చేస్తూ అన్నాడు, ప్రాచేతసుడి యొక్క దశమపుత్రుడిని, పదో కుమారుణ్ణి అన్నాడు. అంటే మీరు చెప్పచ్చు, మనం విన్నాం కదా ఈ వాల్మీకి ఏదో చిన్నప్పుడు అతను ఒక వేటగాడిగా ఉన్నాడు, నారదు కృప వలన ధరించాడు, ఋషి అయ్యాడు అనుకున్నావు కదా. అంటే దీని కూడా అన్ని కథలకి సమంజసం ఉంటుంది. ఎట్లాగంటే ఏమైందంటే, ఈ దశపుత్రుడుగా, పదో పుత్రుడుగా పుట్టినప్పుడు ఎక్కడ పుట్టాడు అంటే చిత్రకూటం దగ్గర పుట్టాడు. ఈ చిత్రకూట దగ్గర మీరు అక్కడ ఆ దగ్గర వాల్మీకి యొక్క జన్మస్థానం ఉంది. అక్కడ పుట్టినప్పుడు ఈ గంగా నది ఒడ్డున ఏదో తల్లి కొన్ని 2-3 నెలలు అయిన తర్వాత ఆ తల్లి స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు, ఆ నది దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చిన్న పసివాడిని తీసుకు వెళ్ళిందంట. తీసుకు వెళితే ఏమైందంటే ఒక గిద్ద, అయ్యో అది వచ్చి ఆ పైన నుంచి ఎగురుకుంటూ కిందకు వచ్చి ఆ పిల్లవాడికి ఎర్రగా ఉంటాడు కదా ఆ మాంసం అనుకొని అది ఆ పిల్లవాడిని పట్టుకొని పైకి వెళ్ళిపోయింది. ఎగురుకుంటూ వెళ్ళిపోతే వెళ్ళిపోతూ ఉంటే ఏడవటం మొదలెట్టింది. అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ అన్నారంట, ఏం చేద్దాం, ఇది చాలా దూరంగా తెలుసుకెళ్ళిపోయింది, నీకు పిల్లవాడు లేడు అనుకొని చాలా శాంతించి శాంతింపజేసి ఏం చేయగలరు, పెద్ద ఎగురుకుంటూ ఆకాశం వెళ్ళిపోతూ ఉంటే వెళ్ళిపోయి ఏదో ఒక చోటుకి వెళ్ళి ఒక అడవుల్లో పడేసిందంట ఆ పిల్లవాడిని. అక్కడ ఉండే ఆ వేటగాళ్ళ యొక్క నాయకుడు అది చూసుకున్నాడు, ఏ చిన్నపిల్లవాడు వచ్చాడు, చాలా బాగున్నాడు, చాలా ఎర్రగా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు, ఏదో ఆ భగవంతుడే మనకి ఇచ్చాడేమో అని ఆ వేటగాళ్ళు, ఆ ఒక్క నాయకుడు, ఆ తల్లిదండ్రులు ఈ బిడ్డనే పాలించడం మొదలుపెట్టారు. చిన్నప్పటి నుంచి ఆ వేటగాళ్ళు ఏం చేస్తారు, మాంసం తినేవాళ్ళు, అది చేసేవాళ్ళు, ఇది చేసేవాళ్ళు, ఈ పిల్లవాడిని కూడా అట్లాగే పెంచారు. అప్పుడు ఆయన తన పేరు, వాళ్ళ పేర్లు ఎట్ట పెట్టుకుంటారు, రిక్షా అన్నారు. రిక్షా అన్న రిక్షా కాదు, రిక్షా ఆ పేరు పెట్టారంటే వంకరివాడు అని పేరు పెట్టారంట. ఏదేదో పేరు పెట్టుకుంటా పల్లెటూరులో వాళ్ళిద్దరూ ఏదేదో చిన్న పేర్లు పెట్టుకుంటుంటా, వంకరోడు, తిన్నవాడు, తిక్కవాడు అంటూ ఉంటాం కదా, మరి తిక్కోడు అంటాం కదా పల్లెటూరులో, అట్లా ఏదో పేర్లు పెట్టుకున్నారు. అటు పెట్టుకుంటే కొన్ని రోజుల తర్వాత పెద్దవాడయ్యాడు, వాళ్ళకి పెళ్లి కూడా చేశారు, రోజు వేటకెళ్ళేవాడు, వేటాడక మొదలెట్టాడు, చాలా వేటగాళ్ళలో ప్రసిద్ధుడయ్యాడు. ఆ వేటగాళ్ళలో ఉండే ఆ నాయకుడి యొక్క కుమారుడు కాబట్టి వాడు కూడా పెద్దగా ఉపపాడయ్యాడు. మంచి పిల్ల కొదురికి వివాహం అయిపోయింది, పిల్లలు కూడా పుట్టారు. ఇప్పుడు ఆ సమయంలో నారదుడు తిరుగుతున్నాడు, ప్రపంచం అంతా తిరుగుతున్నాడు, నారాయణ నారాయణ అనుకుంటూ తిరుగుతున్నాడు. తిరుగుతూ తిరుగుతూ ఆయనకు తెలుసు, రాముడు ప్రకటించాడు, ప్రకటించి ఎన్నెన్నో లీలను చేస్తున్నాడు. ఆ రాముడి యొక్క లీలని ప్రకాశించాలి అంటే ఎవరో కావాలి. ఎవరో పెద్ద గొప్ప ఋషి రాస్తే చాలా తెలుస్తుంది, అందరి తెలిసిపోతుంది. అయినా రాముడి యొక్క మహిమ ఈ ప్రపంచంలో తెలియచేయాలి అంటే మొట్టమొదటి రామనామం యొక్క మహిమను తెలియచేయాలి. ఎవరో ఒక గొప్పవాడు రామనామాన్ని చెప్పించాడు, ఇంకా గొప్పవాడే అంటే దాని రామనామంలో గొప్పతనే ఉండి మొన్నటి నుంచే గొప్పవాడు కదా. ఇప్పుడు నామ సంకీర్తనం ఉందనుకోండి, ఎక్కడో దక్షిణ భారతం ఏదో బ్రాహ్మణో ఏదో మంచి హిందూ మంచి సంస్కారం కలిగిన వాడు ఈ నామాన్ని జపం చేస్తే ఆ నామ యొక్క మహిమ అటువంటి వాడు జపం చేసినందువల్ల నామం యొక్క మహిమ ప్రకటించదు. ఎవరో అమెరికాలో గోమాసం భక్షం చేసేవాడు, సారాయి తాగేవాడు, వాడొచ్చి నామ సంకీర్తనం చేస్తుంటే ఆ నామ సంకీర్తన యొక్క మహిమ ప్రపంచంలో అందరికీ తెలుస్తుంది. అదే కదా అయింది, భారతదేశంలో ఎంతో మంది హరే కృష్ణ మంత్రం జపం చేసేవాళ్ళు. ఎవరికైనా తెలిసిందా హరే కృష్ణ మంత్రం చాలా గొప్పదిని, దాని మహిమ తెలిసిందా? ఎవరికి తెలియలా. అమెరికా వాళ్ళు వచ్చి చేస్తే అరే అమెరికా వాళ్ళు చూస్తున్నారా, ఆ మాంసం చేయడం వల్ల పెట్టాడా, మాంసం తినడం మానేశాడా, సారాయి తాగడం మానేశాడా. అట్లా నారదుడు అట్లా ఆలోచించాడు. ప్రభుపాదులు వారు ఎట్లా ఆలోచించారు, ఆ ఆలోచన ఎక్కడి నుంచి రాలా, నారదుడి నుంచి వచ్చింది. ఆ తిరుగుతూ అనుకున్నా అంట, ఇక్కడ మంచి క్యాండిడేట్ ఉన్నాడు ఒకడు, ఇతను ఎవరో కాదు, ఋషిపుత్రుడే, అయినా ఇక్కడ ఏదో అంతా సారాయి తాగటం, అది ఆ వేటాడటం, చంపటం, మాంసం తినటం చేస్తున్నాడు. ఇప్పుడు అతని దగ్గరికి వెళ్ళి ఏం చేద్దామంటే, ఈ రామనామ రామతారక మంత్రం అంటే రామనామే, దాన్ని ఇక్కడ ఇద్దాం, ఇచ్చి ఈ రామనామ యొక్క మహిమని ఈ ప్రపంచం అంతా స్థాపించేస్తాను అని అక్కడికి వెళ్ళాడు నారదుడు. వెళ్తే వేటాడుతుంటే నారదుడు ఆపాడు, ఏం చేస్తున్నావు అంటే వేటాడుతున్నాడు. నీకు తెలుసా వేటాడటం పాపం? అతను పాపం ఏమిటి, పాపం పుణ్యం నాకు తెలీదు, నా భార్య ఆ బిడ్డల్ని పోషించడానికి నీ ఇవన్నీ చేస్తా అన్నాడు. అచ్చ నీకు తెలుసు నేను ఒక ఋషిని, నువ్వు దీన్ని చంపుతే ఇట్లా చంపుకుంటే ప్రాణుల్ని నీకు పాపం కలుగుతుంది నా అంటే పాపం కలగనియండి అన్నాడు. అంటే నీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, ప్రశ్న అడుగుతాను, నువ్వు ఈ చంపి ఈ పాపాలని సాధిస్తున్నావు, ఈ పాపాలని నువ్వు భార్యాబిడ్డల కోసం చేస్తున్నావు కదా, నువ్వు ఒకసారి ఎవరి కోసం అయితే ఈ పాపాలు చేస్తున్నావు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగు, నువ్వు ఈ పాపాలకి ఒక పంచుకుంటారా అని అడుగు అన్నాడు. ఎందుకు పంచుకోరు, వాళ్ళ కోసమే చేసేది అని వెళ్ళాడు. వెళ్ళి భార్యతో అడిగాడంట, నీ కోసం నేను పాపాలు చేస్తాను తెలుసా అన్నాడు. భార్య చెప్పింది తెలుసు అని చెప్పింది. తెలుసా, ఇద్దరు చెప్పలేదే అంటే అది నువ్వు చేసిన పాపాలంది. అతన్నాడు, నీ కోసం చేస్తున్నాను ఈ పాపాల్లో, సగం పాపం నీకు సగం పాపం నాకు. అంటే పాపం అంటే నేను అంటుకోను, మీరు చేసిన కార్యాలు నన్ను పోచటం మీ కర్తవ్యం. పాపాల్లో మీకు శాస్త్రంలో చెప్పడుంది. ఏం చెప్పడుందంటే, ఒక భర్త చేసిన పాపాలు భార్యకు అంటాం అంట, భర్త చేసిన పుణ్యాలు భార్యకి సగం కలుగుతుందంట, అదే భార్య చేసిన పాపాలు భర్తకి సగం కలుగుతుందంట, భార్య చేసిన పుణ్యాలు భర్త కలగదంట. ఈ శాస్త్రాలు చెప్పుడు ఉన్నాయి, ఇది ఒక ఇది అండర్స్టాండింగ్ ఇది. అరే పాపాల్లో నువ్వు సగం భాగం కూడా తీసుకోవా అంటే తీసుకోవాలని చెప్పింది. అరే ఒక రకంగా అనిపించిందని, ఎవరి కోసం చేస్తున్నాను, దానికోసం వాళ్ళు కనీసం ఒక పేరు కోసం అన్న చెవటానికన్నా ఈ మాత్రం చెప్పలేదే, సగం పాపం నేను తీసుకుంటాను, నేను భార్యగా భావించి నేనేదో అనుకున్నాను, నా పాపాలన్నీ నువ్వే తీసుకుంటావు, నేను పాపాలు చేస్తూనే ఉంటాను అనుకున్నాను, నువ్వు పాపాలకు ఒక భాగ్యదారులు కావుగా అని ఆ హృదయం మారిపోయి నారదుడి దగ్గరికి వచ్చి దండం పెట్టాడు. పెట్టగా నారదుడు అన్నాడు, నీకు ఉపాయం ఇస్తా, రామనామాన్ని జపించు అన్నాడు. రామ రామ అన్నాడు. ఇంకేదో శాస్త్రాల్లో చెప్పబడింది ఏంటంటే రామ రామ అంటే రాముడు నామాన్ని చెప్పే పలికే అటువంటి పుణ్యం కూడా లేదంట. పలకలేకపోతున్నాడు, రామ అని చెప్పలేకపోతున్నాడు. నారదు అన్నాడు, మరా అని చెప్పగలవా అన్నాడు. ఎందుకు, ఈ రోజు అలవాటు, రోజు చెప్పని చేస్తుంటాను. ఒక బాణం వేసి ఆ పక్షికి తగిలినప్పుడు ఆ పక్షి పడిందనుకోండి, పడంగానే దగ్గరికి వెళ్ళి చూసేవాడిని, మరా అని చెప్పాడు. హిందీలో మరా అంటే ఏమిటి, మరగయా. ఇది ఉత్తర భారతంలో ఉండే ప్రచలిత స్టోరీ. ఇక్కడ ఇది ఎంతమంది సత్యం తెలియదు కానీ ఉండొచ్చు. మరా 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 మరామ అంటే రామ రామ అంటుంటారు. అందుకని ఈ వాల్మీకి ప్రణామ మంత్రంలో మీరు చూడండి, ఈ మీకు ఇచ్చిన శ్లోకాలు ఉన్నాయి మంగళాచరణ శ్లోకాల్లో వాల్మీకి ప్రణామం ఉంది. ఇప్పుడు ఉచ్చారణ చేశాంగా ఆ కాగితంలో మీరు చూడండి, వాల్మీకి ధ్యానం, వాల్మీకి ధ్యానం, దానిలో మూడో శ్లోకం చూడండి, కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం అన్నారు. ఆరుహ్య కవితాశాకం వందే వాల్మీకి కోకిలం అన్నారు. అంటే వాల్మీకి రామ 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 ఈ మంత్రాన్ని జపిస్తూ 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 ఆయనకి బాహ్య స్పర్శ అయి లేకుండా పోయాడు. తెలియట్లా నేను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను, ఏమీ తెలియపోయాడు. భోజనం చేయటం మానేశాడు, మనుషులను తాకటం మానేశాడు, తపస్సు చేయటం మొదలుపెట్టాడు. ఆ రామమంత్రాన్ని జపించు జపించు జపిస్తూ ఏమైందంటే ఎన్నో పురుగులు వండిపోయినాయి శరీరంలో, ఆ శరీరం అంతా మాంసం రక్తం అంతా క్షీణం అయిపోయింది. ఎముకలు మాత్రమే మిగిలిపోయాడు అంతే. ఆ ఎముకలు మాత్రం మిగిలిపోయినా ఆ యొక్క శ్వాస ఎముకల్లో ఉన్నాయి, దానిలో కూడా ఈ రామమంత్రాన్ని జపిస్తున్నాడు. ఆ ఎముకలు మాత్రం మిగిలిపోయిన ఇంకా రామ రామయ్య శబ్దం వస్తుంది. అతని శరీరం అంతా ఒక పాము పుట్టలాగా పెరిగిపోయింది, ఆ చీమలు పాము పుట్టలాగా పెరిగిపోయి మొత్తం అంతా కవర్ అయిపోయింది. ఎట్లా పోతే భాగవతంలో హిరణ్యకశిపుడు గురించి చెప్పి వర్ణించారు, అట్లాగే వాల్మీకి ఏమిపోయింది అంతే. అప్పుడు ఆ సమయంలో వరుణదేవుడు వచ్చాడు. ఆ వరుణదేవుడు వచ్చి వాల్మీకి అని పేరు పెట్టాడు, ఏ వాల్మీకి నువ్వులే. ఆ వరుణదేవుడు వర్షాన్ని కలిగించకుండా అక్కడ అమృత వర్షాన్ని కలిగించాడు, కురిపించాడు. అమృత వర్షాన్ని కురిపిస్తూ ఆ శరీరం అంతా చక్కగా తయారు చేసి అన్నాడంట, నువ్వు ఈ రామమంత్రంలో సిద్ధిని ప్రాప్తించావు, నువ్వు ఇప్పుడు వేటగాడివి కాదు, నువ్వు ఒక మహా ఋషివి. ఋషి ఆ పదవిని ఒక వరుణదేవుడు ఆయనకు ఆశీర్వాదం ఇచ్చి అన్నాడంట, నువ్వు నీ హృదయంలో వేదాలన్నీ ప్రకటిస్తాయి, నువ్వు ఇప్పుడు ఋషి కాబట్టి ఈ వేదాలను ప్రచారం చెయ్యి అని వాల్మీకి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ఎంతో మందికి వేద శిక్షాలు వేదాలని బోధించడం మొదలుపెట్టారు వాల్మీకి. అంటే ఈ వాల్మీకి యొక్క ఇతిహాసం ఇది. రామనామ మంత్రంలో అన్ని వేదాలు ఉన్నాయండి, అన్ని జ్ఞానం, ఈ ప్రపంచంలో ఉండే తెలుసుకునివలసినంత జ్ఞానాలు, అన్ని జ్ఞానాలు, అన్ని రకరకాల జ్ఞానాలు ఈ రామమంత్రంలో ఉందంటే. చైతన్య మహాప్రభు వాళ్ళు అంటారు కదా, విద్యావధూ జీవనం అన్నారు కదా. ఈ విద్య ఎక్కడి నుంచి వచ్చిందంటే నామంలో నుంచి వచ్చింది. నామస్మరణ చేస్తూ 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 ఋషి ఆ వాల్మీకి ఆశ్రమం ఎంత గొప్ప ఆశ్రమం అయిపోయిందంటే, ఆ సమయంలో ఎవరన్నా ఏది నేర్చుకోవాలి అన్నా, ఏ విద్య నేర్చుకోవాలన్నా, ధనుర్వేదం ఆయుర్వేదం కాబట్టి అక్కడి నుంచి వేదాలు ఉపనిషత్తులు ఏది నేర్చుకోవాలన్నా వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళేవాళ్ళు, వాల్మీకి ఆశ్రమానికి వెళ్ళేవాళ్ళు. ఆ వాల్మీకి ఆశ్రమంలో ఆ సమయంలో 16,000 మంది శిష్యులు ఉండేవాళ్ళు వాల్మీకి, వేల కొద్ది టీచర్స్ ఉండేవాళ్ళు. రోజు నిత్య యజ్ఞాలు హోమాలు జరిగేది. అది చూడండి ఎంత ట్రాన్స్ఫర్మేషన్ అంటే. ట్రాన్స్ఫర్మేషన్ ఇప్పుడు జరిగిందే మన ఇస్కాన్ ప్రభుపాద వారు అమెరికాకి వెళ్ళి అక్కడ సారాయి తాగేవాళ్ళని, అటువంటి విచారం చేసేవాళ్ళని, వాళ్ళని ఎట్లా ఋషులుగా తయారు చేశారు ప్రభుపాద వారు. ఈ కార్యక్రమం ఇప్పుడే కాదు, నారదుడు వాల్మీకి ద్వారా ఈ కార్యక్రమం ఎప్పుడో చేశారు. ఇది కొత్త కాదు, ఇది ఇతిహాసంలో ఈ మాట చెప్పబడింది. ఒక ఋషి ఆశ్రమంగా తయారైంది, 16,000 మంది శిష్యులు. ప్రతి ఒక్క విజ్ఞానం, సంగీత సంగీత శాస్త్రం నుంచి నాట్య శాస్త్రాలు కావచ్చు, వేదాలు కావచ్చు, యజ్ఞయాగాలు కావచ్చు, రాజనీతి కావచ్చు, ప్రతి ఒక్క సబ్జెక్టు అక్కడ నేర్పించేవాడు. బ్రాహ్మణులు ఉండేవాళ్ళా కాదు, ఎంతోమంది క్షత్రియులు, ప్రతి ఒక్క రాజకుమారులు వాల్మీకి దగ్గరికి వచ్చి నేర్చుకునేవాళ్ళు. ఫేమస్, చాలా ఫేమస్ ఆశ్రమం అది ఆ టైంలో, ఫేమస్ యూనివర్సిటీ. అదే కాదు, ఇంకా మిగతా ఋషులుండే వాళ్ళకి వాళ్ళు వాళ్ళ శిష్యులకి చెప్పేవాళ్ళంట, నేను మీకు ఎంత నేర్పించాను నేర్పించేశాను, ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి అంటే నువ్వు వాల్మీకి దగ్గరికి వెళ్ళి నేర్చుకో అని చెప్పేవాళ్ళంట. క్షత్రియులు, వైశ్య వృత్తికి చెందిన వాళ్ళు, ఎకనామిక్స్, ప్రపంచమంతా ఎకనామిక్స్. ఆ టైంలో భారతదేశం అంటే ఏమిటి, విశ్వమంతా భారతదేశమే, అయోధ్య రాజధానిగా ఉండేది. అటువంటి సమయంలో వాల్మీకి ఇటువంటి ఆశ్రమాన్ని ఇచ్చారు. కూచంతం రామరామేతి మధురం మధురాక్షరం అన్నారు. ఈ రామ అంటే మధురాక్షరం అండి, ఎంత మధురమ ఉన్నది అంటే రామ నామంలో చెప్పుకోలేనంత మధురమే ఉన్నది. ఇప్పుడు ఈ కృష్ణుడు రాముడు ఆ ఇద్దరిలో వ్యత్యాస తేడా ఏమిటి తత్వంగా చూడాలి అంటే, రాముడు ఎవరు, మర్యాదా పురుషోత్తముడు. కృష్ణుడెవరు, కృష్ణుడెవరో కాదు, కృష్ణుడు లీలా పురుషోత్తముడు. ఒకడు మర్యాదా పురుషోత్తముడు, ఇంకొకడు లీలా పురుషోత్తముడు. ఈ లీలా పురుషోత్తముడు మర్యాదా పురుషోత్తంలో తేడా ఏమిటంటే, తత్వంలో తేడా ఏం లేదు. ఋషిర్భూవాచక శబ్దో నశ్చ నివృత్తివాచక తయోరైక్యం పరం బ్రహ్మ కృష్ణ ఇత్యభిధీయతే అన్నారు. కృష్ణ ఈ శబ్దానికి అర్థమేమిటి, ఋషిర్భూవాచక శబ్ద అంటే ఈ కృష్ణ అనే మొట్టమొదట పదం ఏమిటి, కృష్ణలో క్రిష్ అంటే ఏమిటి, భూవాచక శబ్ద అట్రాక్టింగ్, ఆకర్షింపబడే ఆ తత్వాన్ని క్రిష్ అన్నారు. నా అంటే ఏమిటి, నశ్చ నివృత్తి వాచక అంటే ఏమిటి, ఆనందం కలిగించే తత్వాన్ని ఆ నా అనే శబ్దంతో సంబోధించబడింది. అందుకని కృష్ణ అంటే ఎవరు, ఎవరోతే మమ్మల్ని అందరినీ ఆకర్షించుకొని ఆకట్టుకొని ఆనందాన్ని కలిగించే వాళ్ళు, అతని పేరు కృష్ణుడు. అట్లాగే ఈ రామమంత్రం ఉన్నదే, ఈ రామశబ్దం ఉన్నదే, దానికి అర్థం ఏమిటి, రా అంటే దాన్ని రకారాత్మక అగ్నికారక అన్నారు. ఈ అగ్ని బీజం అంట రా. మంత్రశాస్త్రాల్లో ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క తత్వం ఉన్నది, ఒక్కొక్క ప్రయోగం ఉన్నది. రా అంటే అగ్నికారక అన్నారు, అంటే అగ్ని ఏం చేస్తుంది, దహిస్తుంది. మన రా అంటే చాలు, మన మనసులో ఉండే మన చేసిన పాపాలన్నీ నశించిపోతాయంట. రా అంటే చాలు. మా అంటే ఏమిటి, అమృత బీజం. రా అగ్ని బీజం, మా అమృత బీజం. రా అంటే చాలు, మన పాపాలన్నీ మండిపోతాయి, కాలిపోతాయి. అదే కాకుండా మా అంటే ఏమిటి, అమృత బీజం, అమృతత్వాన్ని కలిగించే బీజం, ఆనందాన్ని కలిగించే బీజం. ఒక విధంగా చెప్పాలి అంటే ఈ కృష్ణ అనే ఆ పదానికి అర్థం, రామ అనే పదానికి అర్థం, ఆ రెండు అర్థాలు ఒకటే, చాలా తేడా ఏం లేదు. ఆకర్షించటం అంటే ఏమిటి, పాపాల వల్ల మన ఈ ప్రపంచంలో ఉండే ఆ మాయకి ఆకర్షించబడిపోతాము. క్రిష్ అంటే ఆకర్షించటం, అంటే ఏమిటి, పాపాలను నశించటం, నాశనం చేయటం. మా అంటే ఏమిటి, కృష్ణ అంటే ఏమిటి, నా అంటే ఆనందాన్ని కలిగించటం, రా అంటే రామశబ్దంలో పాపాలని దహించటం, మా అంటే ఏమిటి, ఆనందాన్ని కలిగించటం. అంటే ఈ కృష్ణ రామ ఈ నామ ఒకటే, అయినా ఓ తేడా ఉందండి. ఇప్పుడు కృష్ణ అని చెప్పాలనుకోండి చాలా కష్టం, ఆ నాలుకి అట్లా ఇట్లా తిప్పిదే కానీ ఆ పదం రాదు, కృష్ణ అనే పదం రాదు. ఇప్పుడు ఫారినర్స్ ఉన్నారే, వాళ్ళు చెప్పండి కృష్ణ అని చెప్పటం, ఎంత తంటాలు పెడతారు కృష్ణ అని, ఎన్నిసార్లు ఏదో ట్రై చేస్తూ ఉంటారు. ఒకసారి మాయాపూర్కి వెళ్ళినప్పుడు ఒకతను అన్నాడు, నువ్వు చెబుతీ కృష్ణ అంటే ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తుంది, నేను చెబుతాను నా కృష్ణ అనే ప్రొనౌన్సియేషన్ కొంచెం పర్ఫెక్ట్ చేయని చెప్పాడు నాతో. నేను చేస్తాను పక్కన కూర్చోన్న, అది చెప్పాను కృష్ణ అన్న, ఇంకా అదేదో అన్నాడు కృష్ణ ఏదో అన్నాడు, అది కాదు ఇట్లా అన్న, ఇంకేదో అన్నాడు. గంట సేపు తర్వాత అతను దండం పెట్టన్నాడు, నా వల్ల కాదు మరొక జన్మలో చేస్తా అన్నాడు, నా వల్ల కాదన్న. పిలిచా, పిలిచిన తర్వాత రామా అని చెప్పు, నామా అన్నాడు. అంటే రాముడు ఎంత దైవంతుడంటే నామ సంకీర్తన ఎవడైనా చేయొచ్చు, ఈ కృష్ణ అంటే చాలా కష్టం. ఈ బెంగాలీ వాళ్ళు ఉన్నారు, ఇవాళ ఒకసారి కృష్ణ అంటే ఏదేదో అంటుంటారు, కృష్ణు అంటారు అంటారు ఇదో అంటూ ఉంటారు. ఆ కృష్ణ అనే ఆ శబ్దాన్ని చెవటం కూడా కష్టమే, ఎన్ని మెలికలు ఉన్నాయి దాన్ని చెవటానికి. చెవటమే కాదు రాయటం కూడా, ఆ కృష్ణ అనే పదాన్ని రాయండి, ఎన్ని మెలికషా వేయాలి, అది చేయాలి ఏటేటో చేయాలి. ఇక్కడ రామ అంటే డైరెక్ట్ రైట్ రామ అంతే సింపుల్గా. అంటే అంత సింప్లిసిటీ ఆ కృష్ణుడిలో లేదు, ఆ రాముడిలోనే ఉంది. అందుకని రామ భక్తులు ఎక్కువ. కృష్ణ భక్తుడు కావాలి అంటే చాలా కష్టం అండి. కృష్ణుడు అర్థం చేసుకోవటం చాలా కష్టం, రాముడు అర్థం చెబుతాడు. చేసుకుని అవసరంలా ఆ చాలా సహజంగా సహనంగా మన హృదయంలో దిగజారిపోతాడు రాముడు. కృష్ణుడు మన హృదయంలో దిగజార్చుకోవాలంటే చాలా కష్టపడాలి. కృష్ణుడికి సంబంధించింది ప్రతి ఒక్కటి వంకరగా ఉంటుందంట. ఆయన యొక్క పదం ఉచ్చారణ వంకర, ఆయన యొక్క ఆ పదాన్ని రాయటం కూడా వంకరగా ఉంటుంది, నడవటం కూడా వంకరగా నడుస్తాడంట. అది స్ట్రైట్గా నడవడు, చూపు కూడా వంకరగానే ఉంటుందంట. రాముడి దట్ట కాదు, ఒకే బాణం స్ట్రైట్గా చూస్తాడు. ఆ కృష్ణుడు చూస్తాడు, నాడు చూస్తాడు, స్ట్రైట్గా చూడు మాటలు కూడా. భగవద్గీత చూడండి, ఎన్నిసార్లు చెప్పి అర్జునుడిని కన్ఫ్యూజ్ చేశాడు, ఒక మాట స్ట్రైట్గా చెప్పడు. అందుకని అర్జునుడు అదే అన్నాడు, వ్యామిశ్రేణమే వాక్యేనా బుద్ధి మోహేశివమే. నేనేదో క్వశ్చన్ అయితే సింపుల్ అడిగి వస్తే అన్నీ అక్కడ చెప్పి ఇక్కడ చెప్పి ఆ శ్లోకం చెప్పి ఒకరోజు ఒక చోటు నువ్వు చెబుతావు, ఏం చెబుతావు సార్, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే ఇ అంటూ ఒక చోట అంటావు, ఇంకో చోట ధర్మధర్మాన్ని పరిత్యజ అంటావు, ధర్మాన్ని స్థాపించడానికి వచ్చానంటావు, తర్వాత అంటావు ధర్మాన్ని త్యాగం చేయమంటావు. ఏమిటి నాయన అర్థం కాదు నువ్వు చెప్పిన మాటలు అంటే. స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ కాదు కృష్ణుడు, చాలా వంకరట వంకరగా. అందుకని ఒక ఇప్పుడుందనుకో వృందావానికి వెళ్ళి మీరు తీసి దర్శనం చేసుకోండి ఆ కృష్ణును, ఆ కృష్ణును పట్టుకునే ఒక కర్ర ఉంటుంది, అది కూడా వంకరగా ఉంటుంది, అది కూడా వంకరగా ఉంటుంది. ఆ కృష్ణుడు జన్మించిన స్థానం మథుర వృందావనం, అక్కడ గది ఉన్నాయి, అంటే గలి అంటే రోడ్డు ఉంది, అది కూడా వంకరగానే ఉంటుంది. వృందానికి వెళ్ళారుగా, అదే మీరు అయోధ్యకి వెళ్ళండి, అన్ని స్ట్రైట్గా ఉంటాయి. ఇప్పుడు అయోధ్య యొక్క వర్ణన 5వ సర్గంలో ఎంత చక్కగా చేయబడిందంటే, ఆ చెప్పుంది అయోధ్య ఎట్లా ఉందంటే ఒక రెక్టాంగిల్గా ఉందంట, ఒక కింద ఒక స్వర్ణ పత్రం ఉందంట. అటువంటి అయోధ్య, అన్ని రోడ్స్ హైవేస్ లాగా ఉన్నాయంట, పర్ఫెక్ట్ కనెక్షన్స్ ఉన్నాయంట అయోధ్య. అదే వృందావనకి వెళ్ళండి ఎట్లా ఉంది, ఏ గలికి వెళ్తే ఎక్కడ వచ్చామో అర్థం కాదు. రాముడు కృష్ణుడు మధ్య తెలిసి అయితే ఒకటి, కృష్ణుడి హృదయంలో దిగజార్చుకోవడం చాలా కష్టం, ఎందుకంటే వంకరగా ఉంటాడు కదా చాలా కష్టం. అయినా ఒకసారి ఆ కృష్ణుడు మన హృదయంలో దిగజారాడనుకోండి, మనం ఆ హృదయంలో ఎట్లా ఒకటి దోచి పెట్టామనుకోండి, అది తీయటం చూడ చాలా కష్టమే, చాలా కష్టమే. అంటే రాముడు ఆ కృష్ణుడు కంపారిజన్, భాగవతం ఉందనుకోండి, ఆ భాగవతం అర్థం చేసుకోవటానికి చాలా కష్టం. ఎందుకంటే ఏమంటారంటే, భాగవతే విద్వత్తేర పరిచయతే, పరీక్ష అన్నారు. మీ యొక్క విద్వాంసత విద్వత్త ఒక పరీక్ష ఏమిటంటే, మీరు భాగవతాన్ని చదువుని అర్థం చేసుకుని చెప్పగలిగితే మీరు విద్వాంసులు అంట. వేదాలు ఉపనిషత్తులు చదివి మీరు చెప్పినా పెద్ద గొప్పవాళ్ళు కాదు, విద్వాంసులు కాదు. విద్వాంసులుగా మీరు కీర్తి చెందాలి అంటే భాగవతం చెప్పండి అయ్యా అని. ఎందుకంటే అంత కష్టం భాగవతం. రామాయణం అంత తేలికైనది ఏది లేదండి. కొద్దిగా మాత్రం తెలుగు వచ్చిన వాళ్ళు, ఏ భారతదేశంలో ఎటువంటి భాష వచ్చిన వాళ్ళు కూడా ఈ రామాయణంలో ఉండే సంస్కృత శ్లోకాలు చదువుతూ ఉంటే వాళ్ళకి అర్థమైపోతుంది. అంత తేలికమైన సంస్కృతం, అంత మధురమైనది ఎక్కడా లేదు. అందుకని ఏం చెప్పబడింది, ఉజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాకం అన్నారు. ఆరుహ్య కవితాశాకం, ఈ కవిత అనే శాకంలో మొట్టమొదటి శాకం అంట. అక్కడ ఈ వాల్మీకి అనే కోకిల, ఆ వాల్మీకిని కోకిలతో పోల్చారు. ఎందుకు పోల్చారంటే, ఆ రామాయణంలో ఉండే ప్రతి ఒక్క శ్లోకాల యొక్క మధురం ఎట్ట అద్భుతం అంటే, ఆ ఒక కోకిల ఒక సౌండ్ ఎట్లా ఉంటుంది, గానం చేసినట్లా ఉంటుంది, అట్లా ఉంటుందంట. మనం దీని గురించి ఇంకా ఎక్కువ నేర్చుకుంది. ఎప్పుడైతే లవకుశులు ఈ రామాయణాన్ని పాడుతున్నప్పుడు రామాయణంలో ఉండే ఆ శ్లోకాల యొక్క స్వభావాన్ని వాల్మీకి స్వయంగా వర్ణిస్తారు. అక్కడ మన ఈ మధురాక్షరం అనే ఆ మాట ఉన్నదే, ఈ రామాయణం ఎంత మధురమైనదో దాని గురించి మనం చెప్పుకుందాం. అక్కడ వాల్మీకి కవితాశాకం, ఆరుహ్య కవితాశాకం వందే వాల్మీకి కోకిలం అన్నారు. మీరు అనుకోవచ్చు, చక్కని కథ, ఇది ఒక కథా పుస్తకమేమో అనుకోవచ్చు. కాదు, ఉన్నటువంటి చూడండి ఇంకొక నెక్స్ట్ శ్లోక అంటే, వాల్మీకేర్ మునిసింహస్య కవితామనచారిణ శృణ్వన్ రామకథానాథం కోనయాంతి పరాం గతిం. ఉన్నట్టుండి ఈ మొదటి శ్లోకంలో వాల్మీకిని ఎవరితో పోల్చారు? కోకిలతో పోల్చారు. ఉన్నట్టు నెక్స్ట్ శ్లోకంలో దేంతో పోల్చారు? వాల్మీకేర్ మునిసింహస్య అన్నారు. ఈ సింహం ఉన్నట్టుండి సింహమైపోయాడు, కోకిల సింహమైపోయిందంటే పైన ఒక చక్కటి కావ్యంగా ఉంటుంది, ఒక మధురమైన కావ్యంగా ఉంటుంది. ఆ లోపల ఈ యొక్క వేదాల యొక్క గర్జన కనిపిస్తుంది, వేదాల యొక్క గర్జన వినిపిస్తుంది అన్నారు. అంటే ఏమిటి? ఈ వేదాలుండే ముఖ్యంగా ఉపనిషదులు, అది చదివితే ఆ వేదఘోషాలు వింటే మనకు భయం వేస్తుందండి, మన హృదయంలో భయం కలిగించేది. అదే రామాయణం కనుక విన్నారనుకోండి, హృదయంలో ప్రేమని కలిగించేది. అయినా ఈ వేదాలంటే, వేదాల కంటే ఇది భిన్నమైనదా? కాదు. వేదోపబ్రహ్మణార్థాయ, ఈ వేదాల యొక్క అర్థాన్ని ప్రతి ఒక్కడికి చక్కగా చెప్పాలి చెవటానికి ఆ స్వయంగా వాల్మీకి ఋషి ఈ రామాయణం రచించారు. ఎట్లా తెలుస్తుందంటే, ఒకరోజు వాల్మీకి ఋషి రామాయణం అంతా రాసిన తర్వాత దాని గురించి మనం ఇంకా చెప్పుకుందాంలే, జస్ట్ ఒక ఇంట్రొడక్షన్ లాగా ఇస్తున్నాం ఇవాళ, చెప్పుకున్నప్పుడు రాసిన తర్వాత దీన్ని ఈ ప్రపంచంలో ఎట్లా ప్రచారం చేయాలి అని ఆలోచిస్తున్న సమయంలో ఈ లవకుశులు ఇద్దరు వచ్చి కాళ్ళు పట్టుకొని నివేదన చేశారు, మాకు ఈ రామాయణాన్ని ఇవ్వండి అన్నారు. ఆ వాల్మీకి కళ్ళ నీళ్ళు నిండిపోయి ఈ చిన్న పిల్లల్ని చూసి ఒక డౌట్ వచ్చింది. ఏం డౌట్ వచ్చింది? ఈ చిన్నపిల్లలు 7-8 సంవత్సరాల పిల్లలు, వీళ్లకి 24,000 శ్లోకాలు ఎట్లా నేర్పించను? గుర్తుంటుందో గుర్తుండదో, ఈ చిన్నపిల్లలకి చాలా ఉత్సాహంగా ఉంటారు, అయినా ఏం చేద్దాము, చెప్పనా వీళ్ళకి చెప్పాలా చెప్పకూడదా అని అనుకునే సమయంలో ఈ చిన్నపిల్లల యొక్క ఆ లవకుశుల యొక్క ముఖారవిందాన్ని దర్శనం చేసుకుంటూ వాల్మీకి సహతు మేధావినో దృష్ట్వా అన్నారు. అంటే వాళ్ళ ఇద్దరిలో ఉండే ఆ మేధావి శక్తిని చూసి అనుకున్నాడంట, వీళ్ళు సామాన్యులు కాదు, ఎందుకంటే 7 సంవత్సరాల్లోనే అన్ని వేదాలు కంఠస్థం చేశారు. నేను చెప్పినవి సతు మే, ఎంత బుద్ధిమంతు వాళ్ళ మేధాశక్తి ఎంత ఉన్నదంటే, సతు మేధావినో దృష్ట్వా వేదేషు పరినిష్ఠితౌ అన్నారు. వేదేషు పరినిష్ఠితో వేదాల్ని తాగేశారు, వాళ్ళ వేదాల్లో ఉండే నిష్ఠ, ఏ జాగలో ఎటువంటి శ్లోకం ఉన్నదో మంత్రం ఉన్నదో ఆ మంత్రానికి అర్థం ఏమిటో చెప్పగలిగే సామర్థ్యత వీళ్ళకు ఉన్నది. అందుకని నేను వేదోపబ్రహ్మణార్థాయ అన్నారు. అంటే ఈ వేదాల యొక్క అర్థాన్ని ప్రతి ఒక్క ఇంటికి అందించాలి. అంటే ఇప్పుడు వేదాలు కేవలం బ్రాహ్మణులు నేర్చుకునేవాళ్ళు, ఇదివరకు క్షత్రులు కూడా నేర్చుకునేవాడు, వైశ్యులు కూడా నేర్చుకునేవాడు. ఈ చీచిగా ఏమైందంటే, ఈ మధ్యలో కేవలం బ్రాహ్మణులు మాత్రం నేర్చుకునేవాళ్ళు, వాళ్ళు కూడా ఇప్పుడు తగ్గిపోయారు. వాళ్ళందరూ ఏదో ఇన్ఫోసిస్, అక్కడ కంపెనీకి వెళ్ళి అమెరికాకి వెళ్ళిపోతున్నారు. అయితే ముఖ్యంగా ఈ వేదాలు నేర్చుకునేవాళ్ళు చాలా తక్కువ అయిపోయారు. అందుకని వాల్మీకి అనుకున్నారంట, ఈ వేదాలుని ఇంటింటికి పంపించాలి అంటే, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే ఏం చేయాలి? రామాయణాన్ని చెప్పాలి. వేదోపబ్రహ్మణార్థాయ, ఈ వేదాల యొక్క అర్థాన్ని ప్రతి ఒక్కరికి అందించడానికి రామాయణం చెప్పబడున్నది. అందుకని ఏం చెప్పబడింది ఇక్కడ? వాల్మీకే మునిసింహస్య కవితావనచారిణః. ఈ సింహం ఎక్కడ నడుస్తుంటుంది, ఎక్కడ విహరిస్తూ ఉంటుంది? కవితా వనచారిణః, వనలు విహరిస్తూ ఉంటుంది. కవితా వనచారి శృణ్వన్ రామకథా నాథం కోనయాంతి పరాం గతిం. ఈ రామకథ నాదాన్ని విన్న తర్వాత ఎవరండి అటువంటి వాళ్ళు? భగవంతుని ధామానికి వెళ్ళకుండా ఉండేవాళ్ళు ఈ కోనయాంతి పరాం గతిం. దాని తర్వాత యహ పిబం సతతం రామచరితామృత సాగరం అదృతప్స్తం మునిం వందే ప్రాచేత సమకల్మషం. ఎవరైతే రామచరితామృత సాగరాన్ని తాగుతారో అతృప్తస్థం మునిం వందే, వాళ్ళకి తృప్తి చెందదు, ఎంత వింటే అంత వినాలి అనిపిస్తుంది. అటువంటి వాల్మీకి ప్రాచేతసమకల్మషం. ప్రాచేతసుడు అంటే ప్రచేతుడు యొక్క పుత్రుడు వాల్మీకి ప్రణామం చేస్తున్నాము. ఇది వేదార్థాన్ని చెప్పుకుంది. వేదార్థం అంటే ఏమిటి? వేదాల్లో ఏమి చెప్పబడున్నది? వేదాల్లో మొట్టమొదటి మాట ఏమిటంటే కర్మకాండ, కర్మ. తర్వాత ఉపనిషత్తులో జ్ఞానం, కర్మ జ్ఞాన. ఈ కర్మ జ్ఞాన సమన్వయమే రామాయణం. రామాయణంలో మొట్టమొదటి రామచంద్రుడు ఏం చేశాడు? త్యాగం చేశాడు. మొట్టమొదటి త్యాగం అండి, చివరిలో త్యాగం. సీతని వివాహం చేసుకున్న తర్వాత రాజ్య త్యాగం చేశాడు. రాజ్యాన్ని త్యాగం చేసి మళ్ళీ అంతా రాముని సంహరించి మళ్ళీ రాజ్యానికి వచ్చి రాజ్యాన్ని భోగించాడు 10,000 సంవత్సరాలు. తర్వాత రాజ్యాన్ని, సీతని త్యాగం చేశాడు. మన జీవితం ఏమిటి? బ్రహ్మచారి. బ్రహ్మచారి జీవితం అంటే త్యాగంతో చేయాలి. తర్వాత ఏదో గృహస్థులయ్యారు అన్ని, తర్వాత వానప్రస్థుల తర్వాత ఏమిటి? సన్యాసం. సన్యాసం ఏమిటి? త్యాగం. మన జీవితం. రామాయణం అంటే ఇంకేదో కాదు, మన జీవితమే, మన కథ. అందుకని రామాయణాన్ని చదువుకోవాలి. అది రాముడి కథ అయినా అనుకోకూడదు, అది మన కథ. అదే కాకుండా వేదాల్లో, ఉపనిషదుల్లో ఒక మాట చెప్పడుంది. ఏమిటది? ఈశావాస ఉపనిషదుల్లో ఈ మాట చెప్పడుంది. ఏమిటి ఆ మాట? ఈశావాస ఉపనిషదుల్లో ఈశావాస విదం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్ తేన తక్తేన భుంజీతాం తేన తక్తేన తక్తేన. మొట్టమొదటి ఏం చేయి? త్యాగం చేయి. తర్వాత ఏం చేయాలి? భోగించు. ఈ ప్రపంచాన్ని భోగం చేయి. వద్దంటల్లా. ఎట్లా భోగించు? త్యాగం చేసి భోగం చెయ్యి అన్నారు. త్యాగం చేయకుండా భోగించద్దు. ఆ యొక్క మాట ఈ రామాయణంలో స్వయంగా భగవంతుడి ఆచరించి మనకి చెప్పాడు. భగవద్గీత కూడా భగవంతుడు ఇదే చెప్పాడు. అసంగశస్త్రేణ దృఢేన చిత్వా అంటే ఈ ఉపనిషత్తుల్లో ఉండే మాట, వేదాల్లో ఉండేది ఈ భగవంతుడు రామాయణం ద్వారా మనకి చెబుతున్నాడు. ఈ ఎవరో అంటారో ఈ రామాయణ ఏదో పుట్టకదరండి, అసలైనది వేదాలు, అసలైన ఉపనిషత్తులు. కాదు, తప్పు. ఆ ఉపనిషత్తుల్లో ఎట్లాగోతే గర్జనతో ఒక ఒక మాలిక్ అంటే ఒక ఈశ్వరుడు, ఒక నాయకుడు అతని యొక్క ఒక బంటుకి చెబుతాడు, ఇది పని చేయి, అది చేయి, ఇది చేయి అని చెబుతుంటాడు. ఒక సర్వెంట్కి చెప్పినట్టు, మాస్టర్ ఒక సర్వెంట్కి చెప్పినట్టు కఠోరమైన భాష. వేదం అంటే కఠోరమైన భాష. దాన్ని ఈ రామాయణకు ఒక కవితలాగా చెప్పబడి ఉన్నది. అంటే కవిత అంటే ఏమిటి? ఒక కోకిలలాగా చెప్పబడింది. ఆ వేదాల్లో ఉండే అర్థాలు మనకు అర్థమయ్యేలాగా, మనకి నచ్చేలాగా చెప్పబడి ఉన్నది. అందుకని ఈ రామాయణం ఏదో కాదు. ఇది ఎవరన్నా సులకరంగా చూశారనుకోండి, ఆ ఏదో ఉండండి, చిన్న శ్లోకాలు, ఏదో రామాయణం అంటే ఏమిటి? రామాయణం అంటే రాముడు ఒక కథ అంట. ఆ రాముడు ఎవరో భగవంతుడు అంటారు మనకు తెలియదు. ఉపనిషత్తు చదవాలి, సత్యం తెలుసుకోవాలంటే కక్కర్లా. మీరు ఈ రామాయణాన్ని తెలుసుకుంటే చాలు, ఉపనిషత్ యొక్క అర్థం తెలిసినట్టే. అందుకని ఈ వాల్మీకి గురించి చెప్పుకున్నాం. అదే కాకుండా ఈ వాల్మీకి పెద్ద గొప్ప ఋషి అయిపోయాడు. ఇప్పుడు నారదుడు మళ్ళీ ఆలోచిస్తున్నాడు. ఏం ఆలోచిస్తున్నాడు అంటే, రాముడు ప్రకటించి ఎన్నో సంవత్సరాలు, 10,000 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు సీతాదేవిని వనానికి పంపించేశాడు. ఆ సమయంలో నారదుడు అనుకున్నాడంట, ఇంకా కొన్ని సంవత్సరాలు మాత్రమే రాముడి ప్రపంచంలో ఉన్నాడు. ఆ రాముడు ఉన్నప్పుడే ఆ రాముడి యొక్క పిల్లల ద్వారా, ఈ లవకుశుల ద్వారా ఈ రాముడి యొక్క లీలని, ఈ రామాయణాన్ని ప్రకటించాలి. దానికోసం నారదుడు స్వయంగా వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. వాల్మీకి ఆశ్రమానికి స్వయంగా నారదుడే వచ్చాడు. మొట్టమొదటిసారిగా నారదుడు వచ్చాడు. వాల్మీకి నామాన్ని ఇచ్చాడు, రామతారక మంత్రాన్ని ఇచ్చారు, రామనామాన్ని చెప్పని చేశారు. చేస్తూ చేస్తూ వాల్మీకి గొప్ప ఋషి అయ్యాడు. ఇప్పుడు ఆ రామనామాన్ని విశదీకరించడానికి మళ్ళీ వచ్చాడు. ఎవరు? నారదుడు వాల్మీకి దగ్గరికి వచ్చాడు. దీనికంటే ఆశ్చర్యమైనది ఉందండి. జ్ఞానం ప్రాప్తించుకోవాలి అంటే ఏం చేయాలి? ఒక శిష్యుడు గురువు గృహానికి వెళ్ళాలి. శిష్య గురు గృహం గచ్చేత్, అంటే ఒక శిష్యుడు జ్ఞానాన్ని అర్జించడానికి గురువు దగ్గరికి వెళ్ళాలి గాని నతు గురుహు శిష్యగృహం. ఇది ఆశ్చర్యం. ఆ గురువు నారదుడు స్వయంగా శిష్యుడు యొక్క ఆశ్రమానికి వచ్చాడు. ఇది కొత్తది కాదు మనకి. భాగవతంలో కూడా నారదుడు ఎక్కడికి వచ్చాడు? వ్యాస మహారాణికి ఆశ్రమానికి వచ్చాడు. వ్యాసుడు నారదుడు యొక్క శిష్యుడు ఎక్కడన్నా చూశామా? గురువు దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకుంటాం. ఉపనిషత్తులు కూడా చెబుతాయిగా, ఏం చెబుతాయి? మీరు జ్ఞానాన్ని తద్విద్ది నేర్చుకోవాలండి. ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అన్నారు. ప్రణిపాతేన అంటే గురువు దగ్గరికి వెళ్ళాలి శిష్యుడు. నతు గురువు శిష్యగృహం, శిష్యుడి గ్రహానికి గురువుడు రాడు. తద్విజ్ఞానార్థం స్వగురుం ఏవాభిగచ్చేత్, ఉపనిషత్తు చెప్పబడింది మీరు జ్ఞానాన్ని ప్రార్థించాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? గురువు దగ్గరికి వెళ్ళాలి. నారదుడు అటువంటి గురువు కాదంట. ఎటువంటి గురువు? శిష్యుడి దగ్గరికి వెళ్తాడు. భాగవతంలో కూడా నారదుడు వ్యాసుడి దగ్గరికి వచ్చి వ్యాసుడికి బోధిస్తాడు. అట్లాగే ఇక్కడ నారదుడు వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. ఈ వాల్మీకి ఆశ్రమానికి వచ్చి రాగానే వాళ్ళ ఇద్దరి యొక్క మధ్యలో జరిగిన ఒక కలయిక, మొట్టమొదటి శ్లోకం. ఈ శ్లోకం చాలా అద్భుతమైన శ్లోకం. ఎట్లాగోతే భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకాన్ని మనం నేర్చుకుంటాము, గుర్తుపెట్టుకుంటాము, బట్టి పట్టేస్తాము. భాగవతంలో ఉండే మొట్టమొదటి శ్లోకం కూడా మనం నేర్చుకుంటాము, దాన్ని కూడా గుర్తుపెట్టుకుంటాము, స్మరిస్తూ ఉంటాము, మనం కంఠస్థం చేస్తాము. అట్లాగే ఈ యొక్క రామాయణంలో ఉండే మొట్టమొదటి శ్లోకాన్ని కంఠస్థం చేస్తే మనం భారతీయులు అని చెప్పుకోవచ్చు. లేకపోతే భారతదేశంలో ఎన్నో రకరకాల జీవజంతువులు కూడా పుడతాయండి. భారతదేశంలో ఎన్నో రకరకాల జీవజంతువులు, కుక్కలు, నక్కలు, పందులు పుడతాయి. ఆ పుట్టినంత మాత్రం మీరు ఆ కుక్కని భారతీయుడు అని చెప్పలేము. ఎందుకు? భారతదేశంలో పుట్టిన ఆ కుక్క భారతీయుడు కాదు. అట్లాగే మనం భారతదేశంలో పుట్టిన మనం భారతీయులం కావు. ఇప్పటి వరకు అయితే ఈ రామాయణంలో ఉండే కనీసం మొట్టమొదటి శ్లోకాన్ని మనం గుర్తు కంఠస్థం చేయాలి. మొట్టమొదటి శ్లోకం కంఠస్థం చేసిన ఏమిటి, ఏం ప్రయోజనం అంటే ఎవరిని అడిగారనుకోండి, హా ఏం చేశారు రామాయణం చదువుతున్నా, హా చదువుతున్నా అని చెప్పచ్చు. మొట్టమొదటి శ్లోకం చెప్పు, ఆ చెప్పేస్తాం, ఆ స్టార్ట్ చేశా కదా, చేశాం, వెరీ గుడ్. అట్లాగే గీతా భాగవత రామాయణాల్లో ఉండే కనీసం మొట్టమొదటి శ్లోకం ఉన్న గుర్తుపెట్టుకోండి, కంఠస్థం చేయండి. ఇది మొట్టమొదటి శ్లోకం. ఏమిటది? తపస్వాధ్యాయ నిరతం వాల్మీకి తపస్వాధ్యాయ నిరతం. ఈ శ్లోకం ఉందా చూడండి, అందరికీ రెండో పేజీలో చార్ చూడండి. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం నారదం పరిప్రప్రచ్య వాల్మీకిర్ మునిపుంగవం. ఇది మొట్టమొదటి శ్లోకం. ఈ వాల్మీకి రామాయణంలో ఈ నారదుడు వాల్మీకి కలిసినప్పుడు ఎట్లా కలిశారు, వాల్మీకి ఎవరు, నారదుడు ఎవరు, దాని గురించి చెప్పడుంది. ఈ శ్లోకాన్ని మనం నేర్చుకోవాలంటే కొన్ని రెండు మూడు సార్లు చెప్పుకోవాలి కదా. దానికోసం నేను చెబుతాను ఒకసారి, ఒక్కొక్క లైన్ మీరు రిపీట్ చేయండి. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం నారదం పరిప్రప్రచ్య వాల్మీకిర్ముని పొంగవం. తపస్వాధ్యాయ నిరతం. నారదుడు ఎవరండి? నారం దదాతీతి నారదః, అంటే నారం అంటే జ్ఞానాన్ని అందించేవాడు, జ్ఞానాన్ని చెప్పేవాడు కాదు. దదాతి అంటే ఒకళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పేవాడంట. నారదుడి యొక్క ఆశ్రమం ఉన్నది, అది ఎక్కడో లేదు, ఈ పండర్పూర్ దగ్గర మహారాష్ట్రలో నీరా నరసింహ అనే ప్రాంతంలో నరసింహుడి యొక్క విగ్రహం ఉంది. అది ఒక ప్రహ్లాదుడి యొక్క జన్మస్థానం, అది నారదుడి యొక్క ఆశ్రమం. ఉన్నా అక్కడ నారదుడి యొక్క శిష్యులు ఎక్కువ ఉండేవాళ్ళు కాదు. నారదుడు భజన చేసేవాళ్ళు, తపస్సు చేసేవాళ్ళు. చెప్పాలి అంటే నారదుడు స్వయంగా ఈ ఋషుల యొక్క ఆశ్రమానికి, రాజుల యొక్క అంతఃపురానికి, ఎక్కడైతే జిజ్ఞాసులుంటోవాలో వాళ్ళ దగ్గరికి జనాల్ని ఉద్ధరించడానికి ఈ పరివ్రాజుడుగా తిరుగుతూ వెళ్ళేవాడంట నారదుడు. నారం దదాతి అంటే ఇచ్చే ఒక ఇవ్వాలి అనే ఒక కుతూహలతో వెళ్ళేవాడు. వచ్చిన వాళ్ళకి ఇవ్వటం కాదు, వెళ్ళి ఇవ్వటం, అది నారదు యొక్క స్వభావం. ఆ నారదు యొక్క దాని గురించి నారదు గురించి చెప్పు తపహ అన్నారు. తపహ అంటే ఏమిటి? తపస్సులో నిరతః, నిత్యంగా ఈ తపస్సులో మగ్నుడై ఉండేవాడు నారదుడు. ఏమిటా తపస్సు? తపస్సు అంటే విచారణ, మనన. ఏమిటా మనన? ఏం మనం చేశాడు నారదుడు? భగవంతుడి గురించి జ్ఞానాన్ని ఎటువంటి వాళ్ళకి ఎట్లా ఇవ్వాలి అని మనన చేసేవాడు తపస్వి అన్నారు. ఏదో ఏకాదశి చేయటం తపస్సే కాదు, ఆ నవరాత్రి అండి ఏం తినం అది తపస్సే కాదు. ఏం తినం, ఏం చేస్తానంటే టీవీ చూస్తున్నామంట, ఏమిటిది తపస్య? ఏం తినకపోవటం, ఎండలో ఉంచిపోవటం, ఈ శరీరానికి కష్టం ఇవ్వటం, ఏదో సాధించడానికి, అది తపస్య కాదు. తపస్య అంటే మన మనసులో మనన చేయటం. ఏమిటా మనన? ప్రజలకి జనాలకి భగవంతుని జ్ఞానాన్ని ఎట్లా అందించాలి, ఎటువంటి వాళ్ళకి ఎట్లా ఈ జ్ఞానాన్ని అందించాలి, దాని గురించి మనన చేసేవాడిని తపస్వి అన్నారు. అదే గురువు అయితే ఇట్లా మనం చేస్తుంటాడు, శిష్యుడి మనం చేస్తాడు. ఈ గురువు గారు చెప్పిన మాటలున్నాయే, ఈ గురువు గారు చెప్పారు మనకి ఈరోజు భాగవతంలో ఈ మాటలు విన్నామే, దాని గురించి దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, దాని ఉండే విషయాలు ఏమిటి, నేను ఇంకా దాని గురించి తెలుసుకోవాలి అని మనన చేసేవాడిని తపస్వి అన్నారు. ఇది తపస్య అంటే. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే తపస్య అంటే ఏమిటి కాదు, శ్రవణం కీర్తనం. భగవంతుని యొక్క గుణాల్ని ఎట్లా కీర్తించాలి, ఇంకోటికి అర్థమయ్యేలాగా ఎట్లా చెప్పాలి, ఇతనికి ఇట్లా అర్థం కాకపోతే ఇట్లా అర్థం చెప్దాం, ఇతను క్షత్రియుడు కాబట్టి ఎప్పుడో ఏదో ఆలోచిస్తుంటాడు, అతనికి భగవంతుని జ్ఞానాన్ని ఎట్లా చెప్పాలి అని ఎల్లప్పుడూ మనన చేసేవాడు నారదుడు. అతను తపస్వి. అదే కాకుండా స్వాధ్యాయ నిరతః అన్నారు. తప నిరత స్వాధ్యాయ నిరత, ఎల్లప్పుడూ స్వాధ్యాయ. స్వాధ్యాయ అంటే ఏమిటి? శాస్త్రాలు గురించి ఆలోచించటం, శాస్త్రాలని చదువుకోవటం, వేరువేరు రకరకాలైన శాస్త్రాలను చదువుకొని ఆ శాస్త్రాల యొక్క మర్మని ఇంకొకటి చెప్పాలి అనే ఒక తీవ్రమైన కోరిక కలగటం అటువంటి వాడు నారదుడు. అదే కాకుండా వాగ్విదాం, శాస్త్రాల్లో ఈ మాట చెప్పబడింది. ఏంటంటే 100 మందిలో ఒక వీరుడు ఉంటాడంట, ఏదో 100 మంది జనాలు తీసుకోండి, వాళ్ళలో ఒకడు ఉంచుంటాడు, నేను వీరుణ్ణి అంటాడు, నేను లీడర్ని అంటాడు, మీ అందరూ మీరేం బాధపడకూడదు నేనున్నానంటాడు. అదే 1000 మందిలో ఒక విద్వాంసుడు ఉంటాడంట, ఏమంటాడు వాడు? మీకేం తెలియదు నాకే తెలుసు అంటాడు. విద్వాంసుడు అంటే ఏమిటంటే మిగతా వాళ్ళకంటే ఏదో 2 మాటలు ఎక్కువ తెలిసిన వాడు విద్వాంసుడు అని పలుకుతాడు. అంటే 1000 మందిలో ఒకతను చెబుతాడంట, నాకు తెలుసు మీకు తెలియదు అంటాడంట, అతను విద్వాంసుడు. అయితే 1000 మందిలో మీకు ఒకతను దొరుకుతాడు. ఎవరు ఒకతను దొరుకుతాడు? ఎవరు? వాగ్విదాం అంటారు. అంటే ఆ తెలిసిన మాటల్ని, ఆ విద్వత్తని అరగించుకొని దాని యొక్క సారాన్ని ఇంకొకళ్ళకి చక్కగా తెలిసేలాగా చెప్పే క్షమత కలిగిన వాడిని వాగ్విదాం అన్నారు. అంటే ఎట్లా మాట్లాడాలో తెలిసినవాడు, ఆ తెలిసిన మాటల్ని ఎట్లా చెప్పాలో అని తెలిసినవాడు అతని వాగ్విదాం అన్నారు. నారదుడు అటువంటి వాడంట. పండితులు ఎంతోమంది ఉన్నారని తిరుపతి తక్కువ పండితులు, ఎంతోమంది ఉన్నారు పండితులు, అయినా ఎందుకు ఆ పాండిత్యం, ఎందుకు పనికిరాని పాండిత్యం? ఎందుకంటే వాళ్ళు ఇంకొకటి చెప్పట్లా, ఇంకోవాళ్ళు నచ్చ చెప్పేలా చెప్పాలి, ఆ చెప్పే సామర్థ్యం లేదు, ఓపిక లేదు, ఆ చెప్పే ఒక పట్టుత అంటే ఎక్స్పర్టైజ్ కూడా లేదు, ఆ కుశలత లేదు. అందుకని నారదుడి యొక్క 3 ఒక విశేషణ, ఒకటి తపస్య, ఇంకొకటి స్వాధ్యాయ నిరత, మూడోది ఏమిటి వాగ్విదాం వరం, మాట్లాడే వాళ్ళలో చాలా శ్రేష్ఠుడు. అదే కాకుండా నారదం పరిప్రపంచ వాల్మీకి ముమి పుంగవహ అన్నారు. ఎవరు? మునిపుంగవుడంట నారదుడు. ఎందుకు మునిపుంగవుడు? ఆ భగవంతుని యొక్క భక్తి నామ సంకీర్తన ఎల్లప్పుడూ చేసేవాడు. ఎంతోమంది మునులున్నారు, ఎంతోమంది మునులున్నా ఆ మునుల్లో శ్రేష్ఠుడు ఎవరు అంటే నామ సంకీర్తనం చేసేవాడు శ్రేష్ఠుడు అంట. ఎల్లప్పుడూ నారాయణ 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 అని చెప్పేవాడు. అయినా ఇచ్చిన మంత్రం ఏమిటి? స్వయంగా నామంత్రాన్ని నారాయణ మంత్రాన్ని ఉచ్చారణ చేసేవాడు నారదుడు. ఇచ్చిన మంత్రం ఏమిటి వాల్మీకి? రామమంత్రం. ఇప్పుడు వాల్మీకి ఎవరు? నారదం పరిప్రపత్య. వాల్మీకి కూడా తపస్వి. నారదు ఎట్లాగొట్టే తపస్వియో వాల్మీకి కూడా అటువంటి తపస్వి. ఇద్దరు తపస్సులుంటే అప్పుడు భగవంతుని యొక్క భజన కలుగుతుంది. లేకపోతే ఆ చెప్పేవాడు కూడా భోగం చేసేవాడు, ఏదో విషయాల్లో మనసులు పెట్టుకునేవాడు, వినేవాళ్ళు కూడా విషయయోక్తి. వాళ్ళ మధ్యలో ఎక్కడ కృష్ణకథ దొరుకుతుందండి? కృష్ణకథ జరగాలి అంటే, ఆ భగవంతుని యొక్క రామకథ జరగాలి అంటే ఇద్దరు తపస్సులు కలవాలి. విద్వాంసులు మాత్రం కలిగితే వాళ్ళు పొట్లాడుకుంటారు. వాళ్ళు అంటారు నా యొక్క విచారణ ఇది, నా యొక్క విచారణ అనేది పొట్లాడుకుంటుంటారంటే. అందుకని ఇద్దరు విద్వాంసులు కనుక కలిస్తే వాళ్ళ తగులాడలాడుతూ ఉంటారు కానీ ఇంకేం ఆటలు కాదు. అందుకని ఇద్దరు యోగులు తపస్సులు కలవాలి, అప్పుడే రామకథ. నారదం పరిప్రత్య వాల్మీకి మునిపుంగవం. ఈ వాల్మీకి నారదుడిని ఆస్కుడు పరిప్రప్రచ అంటే అడిగాడు. ఇప్పుడు అడిగారు అంటే ఏమిటి? ఏదో అడిగాడు. పరిప్రప్రచ అంటే ఏమిటి? భగవంతుని గురించి అడిగారు. ఈ ఆస్క్ అబౌట్ గాడ్ అంటే ఏమిటి? సంబంధ జ్ఞానం, అభిధేయ జ్ఞానం, ప్రయోజన జ్ఞానాన్ని గురించి అడిగిన మాటని ప్రప్రప్రచ అన్నారు. భాగవతంలో సుతగోస్వామి గురించి ఏం చెప్పాడు నమిషాన ఋషులు? సుతగాస్వామి రాగానే సుత్కృతం సా సూతమాసీనం ప్రప్రచ్యుర్ ఇదమాదరా. భాగవతంలో కూడా మొట్టమొదటి అక్షరం ఏమిటి? ప్రప్రచ్యుర్. అక్కడ కూడా ప్రప్రచ్యుర్ వచ్చింది, ఇక్కడ కూడా పరిప్రప్రచ. ఒకే శబ్దం అండి, రామాయణం భాగవతం. ఇప్పుడు వాల్మీకి కొన్ని శ్లోకాల్లో నా భగవంతుడి గురించి నారదుడితో అడుగుతాడు. ఏమిటి అడుగుతాడు చూద్దాం. కహను అస్మిన్ సాంప్రతంలోకి అన్నాడు. అంటే ఈ సమయంలో ఒక అతను జీవించుండాలండి. అస్మిన్ సాంప్రతంలోకే, ఎవరో ఎవరి గురించో కాదు, ఎప్పుడో వెళ్ళిపోయేవాడు వెళ్ళిపోయిన వాడి గురించి కాదు. అస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కహ చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యసంధో దృఢవ్రత అని వచ్చే మూడు శ్లోకాల్లో 16 గుణాల గురించి అడిగాడు. ఎవరవుతే ఎవరిలో అవుతే ఈ 16 గుణాలు ఉన్నాయో అతని గురించి చెప్పండి అన్నారు. ఎవరన్నారు? వాల్మీకి నారదుడితో చెప్పాడు. వాల్మీకి తెలుసు రామాయణం, తెలియదు కాదు. అయినా ఈ నారదుడిని ఎందుకు అడిగారు అంటే, గురువు నుంచి గ్రహించిన జ్ఞానం వలనే మనం ఏదన్నా చేయగలం, ఆ జ్ఞానానికి సిద్ధి కలుగుతుంది. మనం తెలిసింది మనకి ఎన్నో తెలిసి ఉండొచ్చు, అయినా గురువు ద్వారా మనం స్వీకరించిన వల్ల ఆ జ్ఞానానికి సిద్ధి కలుగుతుంది అని ఆ యొక్క ఆలోచనతో అతను అడిగాడు. ఈ 16 గుణాలతో నిండి ఉన్న ఒక నరం, ఒక నరుడి గురించి చెప్పండి అన్న. ఈ 16 గుణాలు ఏదో మనం లెక్క పెట్టుకుందాం. అయినా ఈ లెక్క పెట్టక ముందు ఒక విశేషాన్ని గురించి చెప్పుకుందాం. ఏమిటంటే కహను అస్మిన్ సాంప్రతంలోకే ఈ 16 గుణాల్లో మొట్టమొదటి గుణం ఏమిటి? గుణం కహను అస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చారి. మీరు 16 గుణాల్లో మొట్టమొదటి గుణం ఏం చెప్పారు? గుణవాన్ అన్నారు. ఈ గుణవాన్ అంటే చాలదా? గుణవాన్ అంటే అయిపోయింది, అన్ని గుణాలు వచ్చేసినాయి కదా అందులో. గుణవాన్ అని ఎందుకన్నారు? ఈ గుణవాన్ అన్నది ఇంకొక గుణమా? ఇంకొక గుణమే. ఏమిటా గుణం? ఏ గుణం వలన అన్ని గుణాలు గుణాలు అవుతాయో, ఏ గుణం లేకపోతే అన్ని గుణాలు దుర్గుణాలు అవుతాయో అది గుణ అని అన్నారు. అంటే ఒక నరుడు పేరు చెప్పండి, ఎవరిలో అయితే ఈ 16 గుణాలు ఉన్నాయో ఆ 16 గుణాల్లో మొట్టమొదటి గుణం ఉండాలి. ఏమిటది? గుణవాన్ అనే గుణం ఉండాలి. ఏమిటా గుణం? దయా. దయా అనే గుణం. ఇప్పుడు ఒకడు వీర్యవాన్, రెండో గుణం ఏంటి? వీర్యవాన్, వీరుడండి, చాలా గొప్ప వీరుడండి. దయలేనిదే, ఆ వీరత్వం ఎందుకు పనికిరాదండి? ఆ వీరత్వం ఉన్నది అది దుర్గుణమైపోతుందంట. దయ లేకుండా వీరుడు, దయలేని వీరుడు, ఆ వీరత్వం ఉన్నదే అది దుర్గుణం, అది గుణం కాదు. ధర్మం, ధర్మాత్మ, ధర్మం తెలిసినవాడు, ధర్మజ్ఞుడు. ఏమిటది, ఏం ఉపయోగం ధర్మాత్ముడైనా? దయ లేకుండా ఏ ధర్మం ఉంది? దయ లేని ధర్మం అధర్మం, దయ ఉన్న అధర్మం కూడా ధర్మమే అన్నారు. అంటే ఆ దయ అనేది గుణమా అన్నారు. రామచంద్రుడిలో ఉండే ఆ గుణ, దయ అనే గుణ. ఎన్నో గుణాలు ఉన్నాయి, అనంత గుణ సంపన్నాహ, అన్ని గుణాలు ఉన్నా ఈ దయ అనే గుణం ఉన్నదే అది రామచంద్రుడిలో ఎంత మనం ఎంత కనిపిస్తుంది, అది 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 పైకి పొంగిపోయి కనిపిస్తుందంట. వాళ్ళు పొంగిపోతాయే, అట్లా ఈ దయా అనే ఆ గుణం ఆ భగవంతుని యొక్క, రామచంద్రుడి యొక్క స్వరూపం నుంచి పొంగిపోతుంది. ఎన్నో గుణాలు ఉన్నాయి రామచంద్రుడిలో. ఈ దయా అనే గుణం ఉన్నదే అది పొంగిపోతుందంట భగవంతుడు రామచంద్రుడిలో. ఈ దయా అనే గుణానికి మూడు స్వరూపాలండి. ఏమిటా మూడు స్వరూపాలు దయా అనే గుణానికి? మొట్టమొదటిది సౌశీల్య అన్నారు. మొట్టమొదటిది సౌశీల్య. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో మూడు లక్ష్మీలు మనకు తెలుసు. ఏమిటది? శ్రీ భూ నీల, అయినా ఇంకా ఇద్దరు లక్ష్మీలు ఉన్నారంట. ఇద్దరు లక్ష్మీలు ఉన్నారంట, అది అందరికీ తెలియదంట. ఆ లక్ష్మీలు ఎవరో, ఒకటి దయాదేవి, ఇంకొకటి ఇంకో లక్ష్మి ఎవరు, పాదుకాదేవి అన్నారు. ఈ రెండు రామాయణంలో కనిపిస్తాయంట. ఈ రెండు లక్ష్మీలు రామాయణంలో కనిపిస్తాయంట. ఎక్కడి నుంచి ప్రకటించినాయండి ఈ రెండు లక్ష్మీలు? ముఖ్యంగా ఈ దయాలక్ష్మి అనేది ఎక్కడి నుంచి కనిపించింది, ఎక్కడి నుంచి వచ్చిందంట, ఎవరి దగ్గర ఉందంట? విష్ణువుకి ఎన్నో స్వరూపాలు ఉన్నాయి, అన్ని స్వరూపాలు ఉన్నా ఆ స్వరూపాల్లో ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి పత్నిగా ఉంటుందంట దయాదేవి. రామాయణం ఎక్కడి నుంచి ఉద్భవమైందో తెలుసా? ఈ శ్రీనివాసుడి నుంచి ఉద్భవమైంది. ఎన్నెన్నో స్వరూపాలున్నాయి భగవంతుడికి, అన్ని స్వరూపాల్లోనూ ఎన్నో లక్ష్మీలు ఉన్నాయి, అయినా ఈ వెంకటేశ్వర స్వామి పక్కన ఏ లక్ష్మి ఉన్నదండి? అక్కడ పద్మావతి ఉన్నది, కోలాపూర్లోకి లక్ష్మి ఉన్నది, తిరుచానూరులో పద్మావతి ఉన్నది, అక్కడ లక్ష్మీదేవి ఉంది, అయినా పక్కన ఎవరిని కూర్చోబెట్టుకున్నాడు? ఇది సీక్రెట్. తిరుపతిలో ఉన్న అక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు సీక్రెట్. ఎవరు చెప్పారంటే వేదాంత దేశికరు, ఆయన చెప్పారు ఈ మాట. ఏం చెప్పారంటే, ఆ దయా అనే లక్ష్మి ఈ శ్రీనివాసుడికి భార్యగా ఉన్నదంట. మనకందరం తెలిసి తెలిసిన మాటే, తెలిసినా తెలియదు. ఎందుకు? తత్వక్షస్తర నిత్యవాస రతికాం తక్షాంశ సంవర్ధినీ. ఏం చేస్తుంది? వాత్సల్యాది గుణకరాన్ అంది. గుణకరాన్ అంటే ఏమిటి? భగవంతుడు హృదయంలో దయ అనేది లేదు. ఆ దయ అనే ఆ గుణాన్ని ఇచ్చింది ఎవరు? దయాదేవి. అది ఇక్కడ రామాయణంలో. అందుకని ఈ తిరుపతికి రామాయణానికి చాలా ఘనిష్టమైన సంబంధం ఉన్నది. రామాయణం అంతా భగవంతుడు ఎందుకు చేశాడు, ఆ రామకథ ఎట్లా ఎవరు జరిపించారు అంటే ఆ దయాదేవియే జరిగించిందంట. ఆ శ్రీనివాసుడు యొక్క భార్య. ఈ గుణమాన్ అనే దానిలో ఒక దయ అనే శబ్దానికి మొట్టమొదటి అర్థం ఏమిటి? సౌశీల్య ఒకటి, ఇంకొకటి సౌలభ్య, ఇంకొకటి మూడోది వాత్సల్య. ఈ మూడు గుణాలు ఉన్నాయి. సౌశీల్య, ఈ మూడు మాటలకు ఒక్కొక్క ఒక టాపిక్ చెబుతాను, దాని వివరణ తర్వాత చెబుతాం. సౌశీల్య అంటే ఏమిటి? సౌశీల్యం అంటే నేను చాలా గొప్పవాణ్ణి, అయినా ఇంకొకళ్ళు తెలియనట్టుగా నటించాలి. మన వ్యవహారం ఎట్లా ఉండాలి అంటే, మనం ఎంత గొప్పవాళ్ళమైనా ఇంకొకళ్ళు మనసులో కొంచెం మాత్రం కూడా, అల్పమాత్రం కూడా వాళ్ళకి ఒక సంకోచం ఉండకూడదు. ఇంత గొప్పవాడే, కలవలనా, మాట్లాడగలనా, అటువంటి తేడా లేకుండా, వ్యత్యాసం లేకుండా వ్యవహారం చేయాలంట. దాన్ని సౌశీల్య అన్నారు. మీ దగ్గర ఎంత దయ ఉన్నా మిమ్మల్ని చూసి దడుచుకుంటే ఏం చేస్తారండి? దయ చూపించగలరా? ఎవరు రారు మీ దగ్గరికి ఎందుకు అనవసరం. అందుకని సౌశీల్య రామచంద్రుడి యొక్క సంబంధం ఎవరితో? ఒక పక్షితో, ఒక రాయితో, ఒక అసురుడితో, ఒక వానడుతో, ఒక బోయివాడితో అటువంటి సంబంధం అండి. అయోధ్యాపతి రాజు ఎవరెవరు, ఎవరు పడితే వాళ్ళతో సంబంధం. ఇంకోటి సౌలభ్య, ఎవరు పడితే, ఎప్పుడు పడితే రామచంద్రుని ఎప్పుడు పడితే అప్పుడు కలవచ్చండి. అపాయింట్మెంట్ తీసుకోక్కర్లా, నో అపాయింట్మెంట్, సౌలభ్యం అవైలబుల్ ఆల్వేస్, ఎనీ టైం అవైలబిలిటీ, ఇదిని సౌలభ్యం అన్నారు. అంటే ఇప్పుడు ఒక హాస్పిటల్ ఉందండి, మేము దయా హాస్పిటల్, మీరు రావాలి అంటే అపాయింట్మెంట్ తీసుకొని రావాలి, ఎమర్జెన్సీ రాకూడదు. ఏమిటి ఆ హాస్పిటల్కి ఎవరినప్పుడు ఉందా? ఏం లేదు, హాస్పిటల్ మూసేసుకోండి. అట్లాగే ఈ భగవంతుని యొక్క దయ ఎటువంటిదంటే ఎవరు పడితే ఎప్పుడు పడితే వచ్చి ఆ దయని అనుభవించవచ్చు, స్వీకరించవచ్చు, వచ్చి కాదు. మీరు అక్కడే ఉండండి, ఆ భగవంతుడే వస్తాడంట, దాని సౌలభ్యత అన్నారు. దీని హోమ్ డెలివరీ అంటారే అది. మీరు హాస్పిటల్ దగ్గరికి రావట్లా, ఆ హాస్పిటలే ఆ డాక్టరే మీ దగ్గరికి వస్తారంట, దాన్ని దయ అన్నారు. ఏదో ఎక్కడ యాక్సిడెంట్ జరిగిందనుకోండి, డాక్టర్ గారు ఫోన్ చేశారు, డాక్టర్ గారు చాలా హాస్పిటల్ చాలా దారుణమైన పరిస్థితి ఉంది, అతను పరిస్థితి చచ్చిపోతున్నాడు, మీరు రావాలంటే డాక్టర్ అన్నాడు ఇక్కడ రామంటాడు, రావాలి మధ్యలో అంబులెన్స్ పంపిస్తాను అదే అంటాడు, కానీ మధ్యలో చచ్చిపోతాడు. ఏమిటది ఆ దయగాన విలువ ఉందా? సౌశీల్య, సౌలభ్య ఈ రెండు గుణాలు లేందే ఆ దయ పనికిరాదండి. అట్లాగే వాత్సల్యత, వాత్సల్య అంటే ఏమిటి, ఒక తల్లి ఒక చిన్న పిల్లవాడికి మందు ఇవ్వాలి, ఆ పిల్లవాడే అంటాడు వద్దంటాడు నేను తిన్నంటాడు, అయినా ఆ తల్లి యొక్క వాత్సల్య ఎట్లా ఉంటుందంటే విచారిస్తూ ఉంటుంది, ఈ పిల్లవాడికి ఎట్లా తినిపించాలి, ఈ మందు ఎట్లా పెట్టాలి, వద్దన్న కొద్దీ ఆ పిల్లవాడికి తినిపిస్తుంది, దాన్ని వాత్సల్యత అన్నారు. ఈ దయా అనే గుణానికి ఈ మూడు స్వరూపాలు ఉన్నాయి. దానికి ఒక ఉదాహరణ ఇస్తూ భగవంతుని యొక్క రామచంద్రుడి యొక్క లీలల్లో ఒక మాటలు చెప్పుకుంటూ రేపు ఈ యొక్క టాపిక్లో ప్రారంభిస్తాం. ఇది మన సబ్జెక్ట్ మ్యాటర్. కహనోస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చిచ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యసంధూతుల వ్రతః. పూర్ణాహుతి చేస్తూ ప్రతిరోజు రామాయణం యొక్క మొదటో శ్లోకాన్ని చెప్పుకొని మనం పూర్ణాహుతి చేద్దాం. నాతో పాటు మనందరూ చెప్పండి. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం బరి ప్రప్రచ వాల్మీకేన్ ముని పుంగవం రామాయ నమః. హరే కృష్ణ. 15 మినిట్స్ ఎక్కువ అయిపోయింది, ఏం చేద్దాం? హరే కృష్ణ. అక్కడ ఒక కవర్ ఉంది తీసుకురా. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. హరే కృష్ణ. ఈరోజు నుంచి 14వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుంచి 8:30 వరకు శ్రీమద్ రామాయణం ప్రవచన పూజ్యశ్రీ కమలోచన ప్రభవిస్తున్నారు. సో మీరందరూ ఖచ్చితంగా తప్పకుండా రండి, మీ బంధుమిత్రులను కూడా తీసుకురండి. అదేవిధంగా ప్రతిరోజు ఉదయాన్నే 8:20 నుంచి 9:30 వరకు శ్రీమద్ భాగవతం పరమస్కందం 2వ అధ్యాయం గురించి చర్చ జరుగుతాం. బ్రహ్మానంద ప్రభు అక్కడ ఏం చేయొద్దో కూర్చోండి. 2వ అధ్యాయం గురించి శ్రీమద్ భాగవతం ప్రవచనం ఉంటుంది. సో మీరందరూ రండి, మాతాజీలు, కాంగ్రిగేషన్ ప్రభుత్వ శ్రేయస్ విద్యార్థులు అందరూ రండి. సో ఈ ప్రతిరోజు జరిగే ఈ కార్యక్రమానికి ప్రతిరోజు సాయంత్రం ప్రసాద సేవాన్ని మన కాంగ్రిగేషన్ భక్తులు వాళ్ళు ప్రతిరోజు ఒకరొకరు ఈ జవాబుదారీని తీసుకుంటున్నారు. సో ఈ సందర్భంగా ఈరోజు మన కాంగ్రిగేషన్ సీనియర్ భక్తులు రామనామ దాస్ ప్రభు ఆయన ఈరోజు సేవ చేశారు, ఆయన శుభకోరి
అందరూ ఒకసారి హరే కృష్ణ మంత్ర చెప్పండి. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 రే. సో అదే విధంగా మన నందగోప నారాయణ దాస్ ప్రభు, సో ప్రతిరోజు ఈ ప్రసాద్తో పాటు అరటిపండు బనానాస్ ఆయన సేవ చేస్తున్నారు, అదేవిధంగా వెజిటబుల్స్ కూడా ఇస్తాననే చెప్పుకున్నారు. ఆయన కూడా శుభకోరి ఒకసారి హరే కృష్ణ అని చెప్పండి. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ. సో ఇదే విధంగా మీరు ప్రతిరోజు ఈ సేవ చేయాలనుకునే వాళ్ళు, సో మీరు మన కాంగ్రిగేషన్ సీనియర్ భక్తులు ఇక్కడ ఉన్నారు, హేమారి దాస్ ప్రభు, నందకనాయ ప్రభు, శ్రీహరి నామామృత ప్రభు, రాధా గోవింద సేవక్ ప్రభు, వాళ్ళకి మీ పేరు నమోదించండి, ఆ వీరాన్ని వాళ్ళు మీకు చెప్తారు. ఇదే విధంగా రెగ్యులర్గా ప్రవచనాలు జరుగుతాయి. ఈ అవకాశం ఇప్పుడు లేదంటే కూడా మీరు ఫర్దర్గా మీ పేరు నమోదించుకుంటే మళ్ళా జరిగే కార్యక్రమాలకు కూడా మీరు ఈ సేవ చేయొచ్చు. అందరూ చేయి జోడించి మహాప్రసాద గోవింద చెప్పండి. మహాప్రసాద గోవిందే నమో బ్రాహ్మణి వైష్ణవే స్వల్ప పుణ్యం వ్రతం రాజన్ విశ్వాసనే విజాయతే శరీరా విద్యాజా జడేంద్రియాతహే కా జీవే ఫలే విశేషాగరే తారే మధ్య జీవోతి లోభో మయే సుధర్మతి తాకే జితా కఠిన సంసారే కృష్ణ బడాదయమ్మ ఓరే బోరే జీవజ స్వప్రసాదాన్ని దిలోభా సేన్నమృత భౌ రాధా కృష్ణ గుణ గౌ ప్రేమ శరగు చైతన్యత జైని మా జైనిత జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసది గౌరభక్తరుంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే జయ శ్రీ శ్రీ రాధా గోవింద శసకి వృంద గిరిరాజ్ మహాప్రసాదంకి గోమాతకి శుల ప్రభుపాదకి శుల గురుదేవ్కి ఇతాయ గౌర ప్రమందే. ఈ కోర్సు మెటీరియల్స్ జాగ్రత్త పెట్టుకోండి. ఈ కోర్సు మెటీరియల్ లేని వాళ్ళు మీరు ఒకరొకరు పంచుకోండి, జిరాక్స్ చేసుకోండి, మనం కూడా ఇస్తాం. అదేవిధంగా వాట్సాప్లు కూడా షేర్ చేయబడింది. వాట్సాప్లు ఎవరెవరు ఉన్నాయి వాళ్ళందరూ మీరు షేర్ చేసుకోండి. ఇక్కడ ఉండే భక్తులను అడిగితే వాళ్ళు షేర్ చేస్తారు.
హరే కృష్ణ. ప్రభువు స్వైపు మొట్టమొదట బ్రహ్మచారులు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ప్రభువు సందరూ సహకరించాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఇక్కడ ప్రసాదాలు కాంగ్రిగేషన్ డివోటీసే వంట చేస్తున్నారు. ఎవరైనా ప్రభువులైనా మాతాజీలైనా ప్రతిరోజు 1 గంటకి 1 గంట సమయానికి వచ్చి సేవ చేయాలనుకుంటే ఇక్కడ పేర్లు నమోదు చేసుకోవచ్చు. హరే కృష్ణ హరే కృష్ణ. ప్రభు స్వైపు టెంపుల్ బ్రహ్మచారులకి మొట్టమొదటి అవకాశం ఇచ్చి వాళ్ళు ప్రసాదం తీసుకోవడానికి సహకరించాల్సిందిగా ప్రభువుని కోరుకుంటున్నాం. ఎడం వైపు మాతాజీలు ప్రసాదం తీసుకోవచ్చు. హరే కృష్ణ.
ఇక్కడ ప్రతిరోజు ఈ ప్రసాద సేవతో పాటు ఈ ప్రసాద కుకింగ్ వంట చేయడం అనేది మన కాంగ్రిగేషన్ డ్యూటీస్ చేస్తున్నారు. సో మీరు స్వయంగా వాలంటీర్స్ ఎవరైనా వంట వచ్చిన వాళ్ళు వంట చేసేదానికి సహాయం చేసేయాలనే వాళ్ళు